ఇప్పుడు మనం అందరం కాశీలో ఉన్నాం. కాశీ అంటే ప్రకాశవనాలు. కాశీలో గంగానం ఉంది, అరుణాచలంలో గిరి ఉంది. కాశీలో గంగానది మనల్ని పవిత్రం చేస్తుంది, అరుణాచలంలో కొండ మన పవిత్రం చేస్తుంది. అది పవిత్ర స్థలాలు అంటే తీర్థయాత్రలు, మహాత్ముల దర్శనము కానీ ఎంట్రీ చేస్తామంటే మనం శుద్ధి అవటానికి, మన బుద్ధిని శుద్ధి చేసుకోవటానికి. మన దుఃఖం సంతోషం రావటానికి, దుఃఖం రావటానికి బయట కారణాలపై సంబంధం లేదు. మన మనస్సు రైట్గా ఉంటే సంతోషంగా ఉంటాం. మన మనిషి మన మనస్సు రాంగ్గా ఉంటే అశాంతిగా ఉంటాం. బయట గొడవలతో సంబంధం, కానీ మీకు ఎలా అనిపిస్తా ఉంటుంది బయట గొడవలకి దీనికి సంబంధం ఉందే. మన మన మనస్సు రైట్గా ఉందనుకోండి, తేడా లేకుండా ఉంటే సంతోషం, శాంతి. మన మనస్సు రాంగ్గా ఉందనుకోండి, బయట పరిస్థితులు మనకు బాగున్నా అశాంతిగా ఉంటాం. మనస్సు రైట్గా ఉంటే బయట పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నా శాంతిగా ఉంటాం. అంటే దేహాన్ని ఈరోజు మనం కానీ శరీరం కాశీలో ఉంటాం. ఇది మనం తెలివితేటను బట్టి ఇక్కడ రాలేదు. మనం ఆ దేహం యొక్క ప్రారంభం, దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఈ దేహాన్ని ఈశ్వరుడు ఇక్కడ తీసుకొచ్చాడు. ఇది మన తెలివితేటను బట్టి వస్తాననుకుంటాం, అలా కాదు. ఆ దేహాన్ని మనిషి చనిపోయే వరకు ఆ దేహాన్ని ఎక్కడ ఉండాలి, దానికి పెళ్లి ఎక్కడ అవ్వాలి, ఏ సంతోషాలు అనిపించాలి, ఏ కష్టాలు అనిపించాలి, అది ఏ అనుభవాలు పొందాలి, శరీరం ద్వారా మనసు ఏ అనుభవాలు పొందాలి, ఏ పాఠాలు నేర్చుకోవాలి, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆడు పొందవలసిన అనుభవాలు అయిపోయిన తర్వాత, ఆడు తినవలసిన ముట్టికాయలు కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఆ దేహం ఆ రోజు చనిపోతుంది. కొంతమంది 100 ఏళ్ళు బతుకుతారు, కొంతమంది 80 ఏళ్ళు బతుకుతారు, కొంతమంది 50 ఏళ్ళు బతుకుతారు. అది కూడా ఈశ్వరు నిర్ణయాన్ని బట్టి లైఫ్ స్టైల్ కూడా నిర్ణయం వస్తుంది. రోగాలు అనేది ఇది ఒక వంపు మనకు. నేను చీఫ్ మినిస్టర్ గారు విమానం నడిపిన పైలట్ గారు తండ్రి, కొడుకు, తమ్ముడు వచ్చాడు నాస్తికులు నాకు చూపించడానికి. మొన్న 2009 కొన్ని అస్థికులు త్రివేణి సంఘంలో కలిపారు. నిన్నేమో కాశీలో గంగా నదిలో కలపడానికి వచ్చారు. ఆ పైలట్ గారు తండ్రి గారు ఏమంటున్నారంటే, ఏమంటే మా అబ్బాయి అసలు ఆ రోజు డ్యూటీ లేదు, డ్యూటీ లేకపోయినా చీఫ్ మినిస్టర్ గారికి ఏదో ప్రయాణం ఉందని నమ్మన్నారు, డ్యూటీ లేదు అన్నారు. ఇవన్నీ మనం మీ అబ్బాయి ఎలాగా సమిష్టి ప్రారంభంలో సమిష్టిగా సరిపోతే దాని సమిష్టి ప్రారంభం అంటారు. 10 మంది కలిపి చచ్చిపోతే దాని సమిష్టి ప్రారంభం అంటారు. అంటే చనిపోయిన వాళ్ళందరినీ చనిపోవాల్సిన వాళ్ళందరినీ అక్కడ ఫోన్ చేస్తాడు తీసుకోండి. అంటే మీ అబ్బాయికి ఆ రకంగా మరణం ఉంది. ఈశ్వరు సంకల్పం అది మరి పై నుంచి కిందకి, కింద నుంచి పైకి ఎన్నిసార్లు తిరగేసుకున్నా ఏం ప్రయోజనం లేదండి. మనం జీవితంతో రాజీ పట్టడం మంచిది అని చెప్పాను. మనం జీవితంతో రాజీ పడకపోతే రోజు అశాంతి. రాజీ పట్టడం నేర్చుకోవాలి. ఎంతో కొంత కాంప్రమైజ్ కావాలి ప్రపంచంతో, జీవితంతో. ఈ శరీర ప్రపంచాన్ని ఏమంటారంటే కొంతమంది శరీర ప్రపంచం అంటారు, కొంతమంది ప్రపంచం అంటారు, శరీర ప్రపంచం అంటారు. మీకు శరీరం ఉంది కాబట్టి ప్రపంచం, మీకు శరీరం లేదు ప్రపంచం ఏంటి? అసలు శరీరం లేని వాడికి ప్రపంచం ఉంది? అసలు శరీరం లేని వాడికి ప్రపంచం ఉందా? ప్రపంచం లేదు. మనసు లేని వాడికి శరీరం ఉందా? శరీరం లేదు. నేనులే జలంపు లేని వాడికి మనస్సు ఉందా? మనస్సు లేదు. ఆ నేనులే జలంపు ఎక్కడి నుంచి వస్తాం లేదు? ఎక్కడైతే మన వద్ద ఏ హృదయంలో అయితే భగవంతుడు ఉన్నాడు, ఏ హృదయంలో అయితే చైతన్యం ఉందో అందులోంచే నేననే జలంపు వస్తాం. నతింగి నుంచి రావటం సంపింగ్లోంచి వస్తుంది. అక్కడి నుంచి ఈ నేననే తలంపు ఒక నది అనుకోండి, ఇక్కడ హృదయం సముద్రం. నదిని సముద్రంలో ఐక్యం వరకు దాని ప్రయాణం ఆడి ఎన్ని వంకలు తిరుగుతూ ఉంటున్నాను అది. అలాగే నేననే తలంపు అదేమి నదిని సముద్రంలో కలిసినట్టు హృదయంలో ఐక్యం అయ్యే వరకు మనకు పునర్జన్మలు తక్కువ. మళ్ళీ శరీరం వస్తుంది, మళ్ళీ ప్రపంచానికి వస్తాం, మళ్ళీ చావు వస్తుంది, శరీరం వచ్చి చావు ఇచ్చేస్తుంది, మళ్ళీ చావు పుట్టుకుని సమానం అన్ని వచ్చేస్తాయి. శరీరం వస్తే ప్రారంభం వస్తుంది, ప్రారంభాన్ని బట్టి సంతోషము దుఃఖం వస్తూ ఉంటుంది. బాడీ మూవ్స్, వేదం చెప్పింది బాడీ మూవ్స్ అకార్డింగ్ టు డెస్టినీ. దాన్ని ఎవడ ఆఫ్ చేయలేదు. అంటే ఈశ్వరుడు ఆ శరీరాన్ని ఏ గంటలో ఎక్కడ పెట్టాడు అక్కడ పెట్టేస్తాడు. అది ప్రపంచం శరీరాన్ని, ఈ ప్రపంచం శరీరాన్ని. ఈ శరీరం వస్తే ప్రపంచం, శరీరం లేని వాడికి ప్రపంచం కాదు. అంటే శరీరం దాని ప్రారంభానికి వదిలేమన్నాడు. ఆ ఒంటి మీద ఏది ఉంటే అది జరుగుతూ ఉంటుంది. ఒంటి మీద ఏది ఉంటే అది జరుగుతా మంచి ఆ దేహ ప్రారంభంలో ఏది ఉంటే అది జరుగుతుంది. మీకు ఊరేగింపులు ఉంటే ఊరేగింపులు జరుగుతాయి, అవమానాలు ఉంటే అవమానాలు జరుగుతూ ఉంటాయి, బహుమానాలు ఉంటే మీ బహుమానాలు వచ్చేస్తాయి. మీ శరీరం ఎక్కడైనా అవమానం పొందాలంటే అవమానం పొందుతుందండి, బహుమానాలు వస్తే బహుమానాలు పొందుతుంది, శరీరం పుట్టింది శరీరం చనిపోతుంది. ఇవన్నీ దేహ ప్రారంభం. మీకు అధికారం ఏంటి? అధికారం, ధనం, చదువు ఇవన్నీ కూడా గౌరవము అగౌరవము ఇవన్నీ దేహ ప్రారంభాన్ని బట్టి ఇచ్చేస్తాడు. మీ తలంపుతోడు సంబంధం లేకుండా, మీ తలంపుతోడు సంబంధం లేకుండా మీ దేహ ప్రారంభాన్ని బట్టి వచ్చేస్తావు. అంటే ఇప్పుడు మనం చేయవలసిన సాధన ఏంటంటే ఆ దేహంతో భగవాన్ ఏమన్నారంటే మన అందరం ఆత్మహంతకులు అన్నారు. మనం అందరం కూడా ఆత్మహంతకులు. దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాం, దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాం. ఏది ఆత్మ తెలియట్లేదు మనకి. అది తెలియక దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాం. దేహం చనిపోతుంది కదా, దేహం చనిపోతుంది అయితే నువ్వు ఆత్మ కూడా చనిపోతుంది. మరి దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు కాబట్టి దేహం చనిపోయినప్పుడు నువ్వు కూడా చనిపోతున్నావు అనుకుంటున్నావు. అంటే నీకు ఆత్మతో ఉండే హృదయంలో ఉన్న ఆత్మని దాని తాలూకు ఎరుకు లేదు, నీకు ఉంది అక్కడ, దాని తాలూకు ఎరుకు లేదు కాబట్టి నువ్వు కూడా ఆత్మను చంపేసిన వాడితో సమానం. ఇంకా దాని తాలూకు ఎరుకు మనం అందరం ఆత్మ అంటున్నాం. అంటే ఆత్మ ఉన్నా దాని తాలూకు గుర్తింపు లేకుండా ఉన్నాం కాబట్టి అందరం కూడా ఆత్మ అంటున్నాం. అంటే ఇక్కడ నీకు ఈ సజ్జన సాంగత్యం వల్ల నిష్కామకర్మ స్వార్థం లాగా మన స్వార్థంతో చేసి పని ప్రతి పని మనం పీకి పట్టుకుంటాం. స్వార్థంతో చేసే ప్రతి పని దేహాభిమానాన్ని పెంచేస్తుంది. స్వార్థంతో మాట్లాడే ప్రతి మాట దేహాభిమానం, దేహమే ఆత్మను కొని బుద్ధి పెంచేస్తుంది. అంటే మన స్వార్థం లేకుండా ఏ పని చేసినా అది బంధించదు. మనం ఏదైనా స్వార్థం లేకుండా మాట్లాడినా స్వార్థం లేకుండా ఏ పని చేసినా బంధించిన సరిగ్గా పాపం కూడా రాదు. స్వార్థం కూడా చేస్తే అంటే ప్రతి మనిషికి మంచిది మంచి చెడ్డకి చెడ్డ అనుభవించాలి. అది ప్రాపంచిక విషయాలు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ప్రాపంచిక విషయాలు. ఆ ప్రారంభాన్ని బట్టి అది ఏదైనా మంచి చేస్తే ఫలితం మంచిగా ఉంటుంది, చెడ్డ చేస్తే ఫలితం చెడ్డగా ఉంటుంది. మనం వ్యక్తి భావంతో చేస్తే శక్తి భావన లేకుండా చేస్తే మంచిగా దేవుని పుణ్యపాపాలు అయినా అంటాం నేను. వ్యక్తి భావన అంటే దేహమే ఆత్మ దేహమే నేనైనా కాలం పోనంత కాలం వ్యక్తి భావన లేకుండా ఉండాలి. నేను పలానా శరీరాన్ని పలానా పేరు నాది అనే భావన లేకుండా ఉండలేము. ఎప్పుడు మనము నాశనం అయ్యే వరకు అంచేటప్పుడు మంచి మంచి వచ్చేస్తుంది, చెడ్డకి చెడ్డ వస్తుంది. దీనికి దేవం తాలూక అని అనుభవానికి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఏ స్థానాన్ని పొందిన తర్వాత నీకు పుట్టుకుని తోడు చావులు తోడు సంబంధం తెగిపోతున్నావు. ఏ స్థానాన్ని పొందిన తర్వాత చావులు పుట్టుకుని తోడు లేకుండా సంబంధం తెగిపోతున్నావు. ఆ స్థానం ఇవ్వగలిగడం ఆ స్థానం అందులో పుడిచేనే నువ్వు నిజమైన పుట్టినరు. ఈ శరీరం పుట్టినప్పుడు నేను నిజమైన పుట్టిన రోజు కాదు, శరీరం చనిపోయినప్పుడు ఆ చావు నిజం కాదు, శరీరం పుట్టినప్పుడు పుట్టుక కాదు. అంటే చావు పుట్టుకలు ఎక్కడైతే లేవో ఆ స్థానాన్ని కనుక పొందితే అది నిజమైన పుట్టినరోజు. ఇవన్నీ అబద్ధాలు అన్నమాట, ఈ పుట్టడాలు చావటాలు ఇవన్నీ అబద్ధాలు. ఆ నిజమైన పుట్టినరోజు ఆ నిజమైన ఆ స్థానం ఎక్కడ నీ విలువైపులో ఉంది. ఆ స్థానాన్ని పొందే వరకు నీకు పునర్జన్మలు తప్ప శవాలు మోస్తూ ఉండవలసినవి. ఈ శరీరం వస్తే ఆ నేరుగా తలంపు వ్యక్తి భావన విజయం చేస్తుంటే మనసు వచ్చేస్తుంది, మనసు తెలిసి శరీరం వచ్చేస్తుంది, శరీరం వస్తే ప్రపంచం వచ్చేస్తుంది, ప్రపంచం వస్తే దేవుడు వస్తాడు. ఇది పుణ్యం అని ఇది పాపం అని దేవుని ఆరాధించాలని ఇక దేవతలు అందరూ వచ్చేస్తాడు. ఇప్పుడు మన దేవాలయంలో కలుగుతాం, విష్ణువాలయం అనేది శివాలయం ఎక్కడికన్నా మన ఎవరు కాడికి డ్రైవర్ ఎటువంటి మన శరీరానికి బుద్ధి తెచ్చుకోండి. కాడికి డ్రైవర్ సరిగ్గా లేకపోతే కారు పరిచి కొట్టేస్తుంది. అలాగే మన శరీరానికి డ్రైవర్ మన బుద్ధి. ఆ బుద్ధి సరిగ్గా లేకపోతే శరీరం పక్కన అయిపోతుంది. అంటే అది ఏ నిరుపయోగమైపోతుంది. అంటే మనం ఏ దేవాలయంలోకి వెళ్ళినా ఒకటి కోరుకోవాలి, స్వామి నాకు మంచి బుద్ధిని ప్రసాదించాలి. అది ఎవరో కోరుకోరు. మీ ఇంట్లో తాత్కాలికంగా ఏ కష్టాలు ఉంటాయి, కష్టాలు పోవాలి కోరు. లేదా మీ అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వకపోతే తొందరగా పెళ్ళి అవ్వాలి, ఇటువంటివి కోరుకుంటాయి. కానీ నాకు మంచి బుద్ధిని ప్రసాదించమని ఎవరో కోరుకోరు, భగవంతుని ఎవరో కోరుకోరు. ఎందుకంటే మనకు మంచి బుద్ధి లేకుండా భగవంతుని తెలుసుకోలేము. కుటిల హృదయం పెట్టుకుని కుటిల మనస్సుని పెట్టుకుని మీరు సాధన చేసినా సక్సెస్ అవ్వలేదు. సాధన చేయొచ్చు, మీరు లోపల కుటిలత్వం పెట్టుకుని మీ మనస్సులో లోపల మీ బుద్ధిలో కుటిలత్వం పెట్టుకుని బుద్ధి నిండా వంకరలు పెట్టుకుని ఏదో సాధన చేస్తే చేయొచ్చు, కానీ సాధన ఫలించదు. అది ఆ సాధనకి ఫలితం ఉండదని అది ఫలించదు. అంటే మీకు ఈ శరీరం మీకు అందరికి ఏం కావాలని సుఖం కావాలి. మీకు అందరికి ప్రతి మనిషికి ఏం కావాలి, సుఖమే కావాలి. ఎవరు దుఃఖాన్ని కోరుకోరు, ప్రతి మనిషి ఆ సుఖం కావాలి. ఆ సుఖం ఎక్కడ ఉందంటే ప్రపంచంలో ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. నా స్వరూపంలో అంతా సుఖం, నా స్వరూపంలో సుఖమే ఉంది. అయితే నా స్వరూపంలో ఏదైతే ఉందో అదే నేను కోరుకుంటున్నాను. దుఃఖం ఎవడో కోరుకోడు, ఇంకా నా స్వరూపంలో దుఃఖం లేదు. నా స్వరూపంలో ఏదైతే ఉందో అదే నేను కోరుకుంటున్నాను. అక్కడ ఉన్న సుఖం, అక్కడ ఉన్న శాంతి, అక్కడ ఉన్నది ఆనందం. అంటే మీరు అంటే ఆ వస్తువు మీరు మనకు ఎందుకు తెలియట్లేదు అంటే సూర్యుడి పైన ప్రకాశిస్తున్న మేఘాలంటే మన కనపడతాం. మనం పగలేస్తామని ఒక తలంపు వస్తుంది అది వెళ్ళిపోతుంది, ఒక తలంపు వస్తుంది అది వెళ్ళిపోతుంది, ఒక తలంపు వస్తుంది అది వెళ్ళిపోతుంది. ఆ రెండు తలంపుల మధ్యన గ్యాప్ తరగదు మనకి. రైలు చెట్లు వచ్చినట్టు ఒక తలం తరగదు, ఇంకో తలంపు, ఇంకో తలం తరగదు, ఇంకో తలంపు. అలా మేఘాలు లాంటి తలంపులు, మేఘాలు సూర్యుని ఎలాగైతే మనకు కనపడినావో ఈ తలంపులు మన హృదయంలోని వస్తువులు కనపడకుండా చేసేస్తాయి. పక్షులేమో గూడు కట్టుకుంటారు. పక్షులు ఏం చేస్తే గూడు కట్టుకుంటారు. మన జన్మాంతరం వచ్చిన వాసనలన్నీ కూడా మన హృదయంలో గూడు కట్టుకుంటాం. మన లక్షణాలు జన్మల నుంచి సంస్కారాలు వాసనలు మోసుకు వస్తున్నాం. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, మన హృదయంలో గూడు కట్టుకుని ఉన్నాయి. ఈ వాసన ప్రతి వాసన బయటకు తోడే వరకు వాసన మూలంతో నశించే వరకు ఎవడో పునర్జన్మలు ఆఫ్ చేయలేదు. అంటే నీ మనస్సును భగవంతుని ముందు జాగ్రత్త పడ్డాడు. ఉల్లి బాగాలేదు ఒళ్ళు బాగాలేదు ఎలా అనుకుంటారు, కానీ మనసు బాగోలేదని ఎవరు అనుకోరు. ఒళ్ళు శరీరం గురించి ఆలోచించుకుంటారు, ఇల్లు గురించి ఆలోచించుకుంటారు. ఏంటి నా మనసు మీద బాగు చేసుకుంటారు, మనసును బాగు చేసుకోవాలని బుద్ధి ఎవరికి కలగటం లేదు. ఇంకేదంటే మరి మరణానంతరం మనకు కూడా వచ్చి మన మనస్సు నీకు ఈ ఎకరం పొలం అంటే రాదు, నీ ఎకరం పొలం అంటే నీకు కూడా రాదు, ఏదన్నా రాదు. నీ శరీరమే నీకు కూడా రానప్పుడు నీ పొలం ఎలా వస్తుంది? మీరు ఎక్కడికెళ్తే అక్కడ కూడా మీ శరీరం మీ పొలం రాకపోయినా మీ ఇల్లు రావటాలు మీకు కూడా. ఇప్పుడు మీకు కూడా ఇల్లు వచ్చిందా? మీ ఇల్లు వచ్చింది పొడు నుంచి మీ ఇల్లు వచ్చిందా? రాలేదు. మీ పొలం వచ్చిందా? రాలేదు. కానీ ఎవరు వచ్చారు? మీ శరీరం కూడా వచ్చేస్తాను, మీ శరీరం మీకు కూడా వచ్చేస్తాను, కానీ ఈ శరీరం కూడా శ్మశానంతో ఆగిపోయి. ఇప్పుడు కాశీ వచ్చారు మీరు, మీ ఇల్లు కూడా రాలేదు, మీ పొలాలు మీకు కూడా రాలేదు, మీకు కూడా ఎవరు వచ్చారు? శరీరం వచ్చేసింది. కానీ శరీరం కూడా మీకు కూడా ఎక్కడి దాకా వస్తుంది? శ్మశానం దాకా వస్తుంది, అక్కడ ఆగిపోదు. కానీ శ్మశానం తర్వాత ఏది వస్తుంది? మీ మనస్సు కూడా వస్తుంది. అంటే మరణానంతరం వచ్చే మనస్సును మనం ఏం బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. ఎంతసేపు దేహం ఎంత విధము మిగతా విషయాలు దేహానుసారిక విషయాలను మనం బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మరణానంతరం ప్రయాణం చేసేది మన జీవుడు మన మన మనస్సే మనకు కూడా వస్తుంది. ఆ మనస్సుని మీరు బాగు చేసుకోవడం ఎవరో వచ్చి మనం బాగు చేసి పెడతారని ఎప్పుడు అనుకోకండి. మీ మనస్సుని ఎవరో వస్తారో వాళ్ళు బాగు చేసి పెడతారని ఎప్పుడు అనుకోకండి. మీరు హృదయపూర్వకంగా సిన్సియర్గా మీరు మా దేవుడు బయట వదిలే మీ మనసు ఉందని మీరు పిలుస్తుంది కదా, దాన్ని మ్యాక్సిమం ఎఫర్ట్ చేసి మీ మనసును బాగు చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. రైట్ మైండ్ ఏంటి? కరెక్ట్ మైండ్, రైట్ మైండ్, కరెక్ట్ మైండ్, పాజిటివ్ మైండ్. కొంతమంది ఏది చెప్పినా నెగిటివ్గా తీసుకుంటారు. ఏ మనిషి అయితే జీవితంలో జరిగే సంఘటన ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటాడు వాడు బాగుపడతాడు. మీకు ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టం ఏదో పాఠం నేర్పుతుంది. ఆ పాఠం నేర్పకుండా వెళ్ళిపోలేదు, ఒక పాఠం నేర్పి నేర్పుతుంది. ఆ పాఠాలు మీరు అనుకూలంగా తీసుకోవాలి. దాని పుస్తకాలు చదివితే వచ్చిన జీవితం నేర్పిన పాఠాలు ఎక్కువ ఉంటాయి. మన పుస్తకాలు చదివేదానికంటే మన జీవితం మనకు నేర్పిన పాఠాలు ఎక్కువ ఉంటాయి మన జీవితం. ఆ సంఘటన అలా ఇంటికి జరిగింది, ఇలా ఇంటికి జరిగింది అని అనుకోకూడదు. అలా జరగవలసి ఉంది కాబట్టి జరిగింది. అలా ఇంటికి జరిగింది, ఇలా ఇంటికి జరిగిందని అనుకోకూడదు. ఏం చేయాలి? అలా జరగవలసి ఉంది కాబట్టి అని బాడీ దిక్కిని బట్టి మూవ్ అయిపోతుంది. దాన్ని ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అంటారు. దాన్ని ఏమంటారు అంటే ఆ బాడీ అలాగ స్పందించేస్తుంది. ఒకసారి చూడండి, మనం చాలా జాగ్రత్తగా మాట్లాడకుండా ఆడుకుంటాం, పొరపాటు మాట వస్తుంది, పొరపాటు మాట వచ్చేస్తుంది జాగ్రత్త. అలా ఒకసారి మనం ఏం చేస్తాం, మీరు జాగ్రత్తగా నడవాలనుకుంటాం, కానీ ఒకసారి జారిపడుతుంది, ఒకసారి జారిపడుతుంది. మహాత్మా గాంధీ గారు ఒకసారి అరుణాచలం వెళ్ళి రమణాశ్రమం వెళ్ళాడు. రమణాశ్రమం గేట్ ఎదురుగుండానే వెళ్ళాడు మీటింగ్ ఎక్కడ. మీటింగ్ అయితే అని మన చూడటానికి రాలేదు అని భగవాన్ దగ్గర ఎవరు అన్నారంట. భగవాన్ అన్నారంటే ఏదో అబద్ధం అనేది తెలియదు. భగవాన్ అన్నారట రాజగోపాలాచారి రానివ్వలేదు అన్నారట. ఎవరిని? మహాత్మా గాంధీని మన ఆశ్రమానికి రాజగోపాలాచారి రానివ్వలేదు అన్నారు. మాట అన్నారో లేదు మనకు తెలియదు. నేను అన్నాను ఒక స్వామి గారి దగ్గర, ఒక స్వామి ఏమంటే ఆ మాట అటువంటి మాటలు నూతనంత రావస్తున్నావు అటువంటి మాటలు అది మీరు చెప్పినా నేను నమ్మటం లేదన్నాను. అటువంటి మాట జాగ్రత్తగా ఉన్నాను ఈ సంఘటన. అత్యంత మాటలు అసలు ఆ నూటంత రావు, అత్యంత మాటలు ఆ నూటంత రావు అని మీరు అన్నారు అంటే నాకు నమ్మకం కోరుతారు అదన ఆయన కొంచెం చదువుకున్న స్వామి. ఆ స్వామి నా దగ్గర ఏమన్నా అలా కాదని ఆమె అడగడం ఆ మాట మీకు నచ్చకపోవచ్చు. ఆ మాట, ఆ మాట రమణ మహర్షి దేహ ప్రారంభములు అటువంటి మాట ఆ నోటంత రావాల్సి ఉంటే ప్రారంభం ఆగడం వచ్చేస్తున్న మాట. అలాగే ఆయన జ్ఞానానికి బంధం లేదు, అలాగనే ఆయన జ్ఞానానికి ఏం బంధం లేదు, కానీ ఆయన ప్రారంభంలో ఆ మాట అనవలసి ఉంటే వచ్చేస్తున్నారు. అలాగే ఆయన అజ్ఞానానికి కాదు, మీరు జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు కదా. ఆ దేహ ప్రారంభములు అంటే ఆ ప్రారంభంలో ఆ మాట అనవలసి ఉంటే వచ్చేస్తుంది. అలా తులసి గారి గారు, తులసి గారి గారి భార్య ఏముంది, మీకు నా మీద ఉన్న ప్రేమ దశరథ రాముడి మీద ఉంటే నీకు జ్ఞానం వచ్చేస్తుంది, మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో అలాగే రాముడి మీద ఎంత ప్రేమ ఉంటే వచ్చేస్తున్నాడు. అది ఎవడు అనిపించాడు? రాముడు అనిపించాడు. అది ఎవడు అనిపించాడు? రాముడు అనిపించాడు. ఆ మాట సరిగ్గా హృదయంలోకి ఉంది, పడిపోయింది. ఆ మాట ఎక్కడ పడిపోయింది? హృదయంలో ఒక్క మాట మార్పు తీసుకొచ్చిండాలి. ఎవరికి? తులసీదాస్ గారికి. ఆ ఒక్క మాట మార్పు తీసుకొచ్చింది. అది ఆ బాడీ ప్రారంభాన్ని బట్టి వచ్చారు. అంటే వాళ్ళు అంత మాత్రం చేసి చెడ్డవాళ్ళని కాదు, ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఈ అరుణాచరం ఆ మాట అంటే మాట దేహ ప్రారంభం అనేది ఎలా వస్తుంది అంటే అరుణాచలం రావాలన్న సంకల్పంలో భగవాన్ లేరు. అంటే ఆయనకు మరణానుభవం అయిన తర్వాత మరణాలయ స్థితిని పొందాడు. మరణానుభవం అయిన తర్వాత ఏం పొందాడు? మరణలేని స్థితి పొంది ఈ దేహం వచ్చింది. అంటే దేహానికి దేహం చనిపోతుందే, దేహం చనిపోవటం లేదు. చనిపోయినప్పుడు నేను చనిపోవటం లేదు, నేను చావులేని వస్తున్నాను చరిత్ర. చనిపోయి నేను కాదు, చనిపోయేది నేను కాదు, నేను చావులేని తను ఎప్పుడు ఉండే వస్తువు నేను అనుభవంలోకి వచ్చిందని. ఎవరికి అనుభవంలోకి వచ్చింది? కానీ అరుణాచ ఆ ఆత్మసుఖం అనుభవంలోకి, ఆత్మసుఖం అనుభవంలోకి వచ్చింది. ఆ దేహం ప్రారంభాన్ని బట్టి బళ్ళో చేస్తాను వస్తాం లేదు, బళ్ళో చెడిపోతాం దేహం. హై స్కూల్ చేయలిపోతు బళ్ళో తేడా చదువుకుంటున్నాడు అప్పుడు బళ్ళోకి దేహం వెళ్ళిపోతాడు, మళ్ళీ బళ్ళని తెచ్చేస్తాం, అలా గంట కొడితే వచ్చేస్తాం, మళ్ళీ గంటకి దేహం వెళ్ళిపోతాం. అయితే ఈ ఆరు వారాల్లో ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి అది నడిచి వెళ్ళిపోతాం. బళ్ళకి వెళ్తుంది వస్తుంది, అది అరుణాచలం వెళ్ళాలనే సంకల్పం అప్పుడు ఆయన రాలను. అప్పుడు ఆ జ్ఞానం ఆయన్ని ఒకసారి కూర్చున్నాడు. కూర్చుంటే ఆ లోపల స్థితి ఏం చేయాలి, లోపల స్థితి ఏం చేస్తానంటే ఆయన్ని మూసేస్తాను. పోయా అంటే దేహంతో లోకంతో, దేవుడితోటి దేహంతో, లోకంతో పుణ్యంతో పాపంతో కష్టసుఖాలతో సంబంధం ఉన్న స్థితిలోకి ఆ మనస్సులో గోతులు పడిపో, మనసులే రవేలో పడిపోతాం. మనం ఎక్కడ ఏమి ఊహించినటువంటి స్థితిలోకి వెళ్ళి అక్కడ దేహం లేదు, లోకం లేదు, దేవుడు లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, అది ద్వైతంతో సంబంధం లేదు. ఎక్కడైతే ఒకటి ఉందో అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పడిపోతాను. మనం ప్రయత్నం వల్ల కాదు, దాని అందరూ లోపలికి వెళ్ళి పడిపోతాం. అప్పుడు వాళ్ళ అన్నగారు ఏమన్నాడు, నువ్వు యోగిలా కనిపిస్తున్నావు, నువ్వు ఋషిలా కనిపిస్తున్నావు. కనిపించడం అంటే అయిపోయాడు అప్పటికి. అయితే సబ్జెక్ట్ ఏంటంటే అంటే చదువుకుంటే ఏదైనా ఉద్యోగం వస్తున్నాను, చదువుకాడ అత్యంతగా ఉండేలాగా చదువుకుంటే ఏదో చాకరీ చేసుకోవచ్చాను. అంచేత నువ్వు నీలో ఉంటేవా, నీ బోటి వాడికి ఇంటికాడ పనే ఉండి నువ్వు యోగిగా కనిపిస్తున్నావు, ఋషిగా కనిపిస్తున్నావు, ఎక్కడికైనా పోరాదా అన్నాడు. ఎక్కడికైనా అప్పుడు వాడికి ఇంక అరుణాచలం వచ్చి సంకల్పం లేదు. ఎక్కడికైనా పోరాదన్నది ఎవరు అనిపించారు? ఆడి చేత అరుణాచలం ఇస్తాడు అనిపించాడు. ఈ ఇప్పుడు చూడండి, మీకు ఎవరి మీద బాగా ఎక్కువ మమకారం ఉందనుకోండి, అనుకోండి భగవంతుడు ఏం చేస్తాడంటే వాళ్ళు ముట్టి తిరుగుతాడు, వాళ్ళ చేత మమ్మల్ని టిచ్చింగ్ చేస్తాడు. ఎంతంటే మిమ్మల్ని బాగు చేయడానికి మీకు ఏ మమకారం అడ్డు వస్తుందో అడిగి తెలుస్తుంది కదా, ముందు మమకారం ఉండబడతాడు. అంటే ఎవరైతే నేను ప్రేమిస్తున్నారో అని తిట్టేస్తారు మమ్మల్ని. అప్పుడు వాళ్ళ మీద ఏం పోతుంది మీకు? మమకారం పోతుంది. అంటే నీ మనస్సుని మోక్షం పొందడానికి భగవంతుడు సిద్ధం చేస్తున్నాడు. ఏంటి మనం మన వరకు మనతో స్నేహంగా ఉన్నది ఎలా తిట్టేస్తున్నారంటే మీరు అనుకుంటారు ఈశ్వరుడు చేసే పని. ఈశ్వరుడు చేసే పని అని తెలియక వాళ్ళ మీద కోపాలు పెట్టించుకుంటారు. మరి మీకు ఎక్కడైతే మమకారం ఉందో మీరు బయటికి చెప్పగానే ఈ లోపల అంతర్యామి ఈశ్వరుడు. ఈశ్వరుడు అంతర్యామి సర్వజ్ఞుడు, సర్వము తెలిసిన వాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఆ లోపల మీకు ఎక్కడైతే మమకారం ఉందో ఆ మనస్సు భగవంతుని మీద తెలియకుండా ఎక్కడైతే మమకారం ఉందో అక్కడ ఆగిపోతుంది. అక్కడ ఆగిపోతుంది. సాధన చేసిన మీ సాధన అంతా అక్కడ ఆగిపోతుంది. ఆగినప్పుడు ఏం చేస్తాడు? అది నెమ్మదిగా ఆ కోరు ఉడబడతాడు. ఆ కోరు ఉడగొచ్చేటప్పటికీ మీ మనస్సులో వంకర తగ్గిపోయి మళ్ళీ దేవుడు అనుకో వస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎవరు చేస్తాడో? దేవుడే చేస్తాడు. ఇది మీరు గ్రహించవచ్చు. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు? దేవుడి చూసి వద్దు అనుకుంటారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనం తెలియని వాడే ఆ దేవుడు అంటే రాయి కదా, అదేమి సొంతం వద్దనుకుంటున్నారు. మీరు అంటే గుడ్డా రాయి ఎందుకు పెట్టారంటే దేవుడు ఉన్నాడు అది వెళ్ళవంటేనే గుర్తు. దేవుడు ఉన్నాడని గుర్తు కోసం పెట్టారు కానీ అక్కడే దేవుడు, అక్కడే ఉన్నాడు దేవుడు, ఇంకెక్కడ లేదని కాదు. ఏదో గుర్తు కోసం పెట్టారంటే అది అంటే లింగం అంటే గుర్తు అని అర్థం. ఏంటి గుర్తు? భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మనకి యజమాని ఒకడు ఉన్నాడు, ఈ ప్రపంచానికి మనకి ఓ ప్రభు ఉన్నాడు, యజమాని ఉన్నాడు, మన కంట్రోల్ ఉన్నాడు అని చెప్పడానికే అక్కడ అది పెట్టారు. లింగం అంటే ఏంటి? గుర్తు. గుర్తు అంటే ఏంటి? భగవంతుడు ఉన్నాడు ఒకడు ఉన్నాడని మీకు జ్ఞాపకం చేయటం కాదు. ఇప్పుడు చూడండి, గుండెకి వెళ్ళారనుకోండి ఏం జ్ఞాపకం వస్తుంది మీకు? దేవుడు జ్ఞాపకం వస్తాడు. అంటే దేవుడు అనేది ఒకడు ఉన్నాడని మీ గుర్తు అవ్వడం కోసం అక్కడ ఏర్పాటు చేశాడు. అంటే భగవంతుడు అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే దానికంటే నేను తెలియదు అనుకుంటున్నాడు. మీకు తెలియచే మనం ఉంటాం, మనం తెలియచే అంత గోడ పక్కన ఏముందో మనకు తెలియదు. అంటే మనమందరం భగవంతుని చేతిలో పనిముట్లు, మనందరం భగవంతుని చేతిలో పనిముట్లు. అప్పుడు అదే నేను ఆ పైలట్ గారు నాన్నగారు మీరు చెప్పిన ఏమంటే మీరు రకరకాలుగా ఆలోచించడండి. రకరకాలుగా ఆలోచిస్తే మాకు అసలు జరిగిపోతుంది. మరణము మీ అబ్బాయి పీకి తాడు తీసుకెళ్ళిందని చెప్తారు. ఇంకా ఆలయాలు అనుకోవడం అనవసరం. మరణం వచ్చి మీ అబ్బాయికి తాడు పుట్టి తీసుకెళ్ళింది. మీ అబ్బాయికి కదా మన పరిస్థితి కూడా. పైగా చనిపోవటం కూడా ఎలా చనిపోవాలో నిర్ణయిస్తాడు. కొంతమంది చూడండి శరీరం మంచం మీద మంచం పడి చచ్చిపోతారు, కొంతమంది అన్నం తింటూ చచ్చిపోతారు, కొంతమంది యాక్సిడెంట్గా చచ్చిపోతారు, కొంతమంది జబ్బు చేసి చచ్చిపోతారు, కొంతమంది ఇంటికాడి చచ్చిపోతారు, కొంతమంది హాస్పిటల్లో చచ్చిపోతారు. అది మన ఇష్టం కాదు. ఆ దేహం ఏ రోజున ఇంటికాడి చనిపోవాలో, హాస్పిటల్లో చనిపోవాలో, యాక్సిడెంట్లో చనిపోవాలో అది కూడా నిర్ణయం పడి ఉంటారు. అది కూడా అంటే వాల్మీకి ఏమన్నాడు అంటే నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ బెస్టింగ్ అని. నథింగ్ అంటే ఆ ప్రారంభానికి ప్రారంభాన్ని ఆపేసే శక్తి మీ దగ్గర ఏమి లేదు. అందుకని ఇప్పుడు వరం వచ్చేస్తాను, వరం వచ్చేస్తాను మీరు గట్టిస్తే ఆగుతుందా? కానీ వరం వచ్చేస్తాను ఏదో మోదీకి గట్టేస్తే మీరు ఆగుతుంది, వరదకు గట్టేస్తే అలా ప్రారంభం వరదలాగా వచ్చి కొట్టేస్తుంది మనం. అంటే మీరు ఏదో ప్రయత్నాలు చేసినా ప్రారంభం ఆఫ్ చేయడానికి ఆ టైంకి ఆగలేదు. ఇదే మన తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మనకి ఎలా చేస్తే బాగునో అలా చేస్తే బాగునో మీరు అనుకున్నా అలా జరిగిపోతుంది. అంటే బాడీ మూవ్స్, బాడీ మూవ్స్ అకార్డింగ్ టు డెస్టినీ. ఈ రోజున మీరు ఇక్కడ కాశీలో ఉన్నారంటే మీకు తెలియదు. అంటే ఈ రోజున మీరు ఇక్కడ కాశీలో ఉన్నారని మీకు తెలియడం తల్లి కలిపి వచ్చినప్పుడు నిన్న అయిపోయింది. పలానా మీ వయసులో ఎంత వయసులో పలానా రోజులు ఇక్కడ రావాలి. కానీ మనం ఏమనుకుంటామంటే మన తెలివితేటలు బట్టి మనం వచ్చామనుకుంటున్నాం. ఇప్పుడు మన తెలివితేటలు బట్టి మనం ఆ తల్లికి మనం బయలుదేరిపోయి ఆటంకం రావచ్చు సమయంగా మానేస్తుంది. ఇవన్నీ దేహం కూడా, ఇవన్నీ దేహం కూడా నీట్లు ప్రాబ్దానికి వదిలేదు. దేహాన్ని ప్రాబ్దం అయితే ఇక్కడ సాధన ఏంటంటే ఆ దేహ ప్రారంభం కాదు. దాని మీద ఆ మంచి సంఘటనలు జరుగుతాయి, చెడ్డ సంఘటనలు జరుగుతాయి. మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, తోడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఈ ప్రపంచం కదా వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఇదంతా దేహానికి సంబంధించిన కోర్సు, ఇదంతా దేహానికి సంబంధించి. అంటే మనస్సుని, నీ మనస్సుని నీకు అర్థమవుతుందే, ఆ దేహాన్ని ప్రారంభానికి వదిలేసి నీ మనస్సు ఈశ్వరుని పాదాలు విడిచిపెట్టుకుని ఉంటే ఆ ప్రారంభం కొట్టి దెబ్బలు కూడా మీకు కాలే. ఆ ప్రారంభం గట్టి దెబ్బలు కొట్టేసినా నీకు తగలవు. ఏం చెప్తాడు, నీ మనస్సు దేహం తోటి ప్రారాప్యం లేదు, ఎవరితో ఈశ్వరుడితో ప్రారాప్యం అని. అయితే ఎన్ని దెబ్బలు తిన్నా నీకు దెబ్బలు తిన్నట్టే ఉంటుంది, ఏమి ఎన్నో జరుగుతున్న సంఘటన ఏమి జరగనట్టే ఉంటుంది. దానికి ముందు రాంగ్ మైండ్ వదిలేసి రైట్ మైండ్ పట్టుకోవాలి. రైట్ మైండ్ మనం దుఃఖం అంటే మీరు 1000 కోట్లు ఉందనుకోండి, వాళ్ళు జ్ఞాపకం రాసుకోలేదు, 1000 కోట్లు డబ్బు ఉందనుకోండి, మీ మైండ్ రాంగ్ మైండ్ అనుకోండి, రైట్ మైండ్ కాదనుకోండి, దుఃఖం వచ్చి తీరుతుంది. దుఃఖం వచ్చి ఎవడ ఆఫ్ చేయడానికి మీకు దుఃఖం రాకున్నాను. రాంగ్ మైండ్ అయితే మీరు రైట్ మైండ్ అనుకోండి, బయట మీకు పావర్టీ ఉన్నా ఒకవేళ మీకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా మీకు అశాంతి రాదు. ఇంకేత మీ రైట్ మైండ్ మీకు రక్షణ ఇస్తుంది, మీ రైట్ మైండే మీకు రక్షణ ఇస్తుంది. రైట్ మైండ్ ఉన్నాడు రైట్ పొంగడం, రైట్ మైండ్ ఉన్నాడు దుఃఖం అంటే మీరు 1000 కోట్లు ఉందనుకోండి, వాళ్ళు జ్ఞాపకం రాసుకోలేదు, 1000 కోట్లు డబ్బు ఉందనుకోండి, మీ మైండ్ రాంగ్ మైండ్ అనుకోండి, రైట్ మైండ్ కాదనుకోండి, దుఃఖం వచ్చి తీరుతుంది. దుఃఖం వచ్చి ఎవడ ఆఫ్ చేయడానికి మీకు దుఃఖం రాకున్నాను. రాంగ్ మైండ్ అయితే మీరు రైట్ మైండ్ అనుకోండి, బయట మీకు పావర్టీ ఉన్నా ఒకవేళ మీకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా మీకు అశాంతి రాదు. ఇంకేత మీ రైట్ మైండ్ మీకు రక్షణ ఇస్తుంది, మీ రైట్ మైండే మీకు రక్షణ ఇస్తుంది. రైట్ మైండ్ ఉన్నాడు రైట్ పొంగడు మనం పడిపోడు. రైట్ మైండ్ ఉన్నటికి మీరు ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా పొగిడితే పొంగుతారు, పొంగితే రైట్ మైండ్ ఉన్నాడు పొంగడు, రాంగ్ మైండ్ ఉన్నాడు పొంగుతాడు, ఎవరిని ఎవరైనా ఇస్తే కుంగిపోతాడు. రాంగ్ మైండ్ ఉన్నాడు కుంగిపోతాడు కానీ రైట్ మైండ్ పడు. ఎందుచేత వాడు మంది ఏ విధంగా అయితే ఈశ్వరుని చూస్తూ ఉంటాడో రైట్ మైండ్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటాడు. ఇప్పుడు నంది నంది చూడండి, మీరు వెళ్ళారనుకోండి గుళ్ళకు మీ అమ్మ చూడాడు, వాడు ఎవరన్నా చూస్తూ ఉంటాడు, ఈశ్వరుడు ఇంకా చూస్తూ ఉంటాడు. మీరు వెళ్ళి మీ వాళ్ళు మీరు ఎవరో కొత్త వాళ్ళు వచ్చాడని అసలు మీ అమ్మ చూడాడు. అప్పుడు ఆ నంది ఇస్తాడు మీ అమ్మ చూడండి, వాడు వాడు దేన్ని పొందాలి, ఈశ్వరుని పొందాలి, వాడు చూపు ఎక్కడ ఉంటుంది, ఈశ్వరుడు మీద వాడు మనస్సు ఎక్కడ ఉంటుంది, ఈశ్వరుడు మీద. ఆ గుళ్ళోకి మంచి వాళ్ళు వెళ్ళొచ్చు, చెడ్డవాళ్ళు వెళ్ళొచ్చు, అది ఎవరు అసలు ఆయన మీద వాళ్ళకి మనస్సే ఉంది. నందీశ్వరుడు ఆ నందీశ్వరుడికి వాళ్ళిద్దరూ ఒకరు చూసుకుంటా ఉంటారు. మరి ఏం చేయాలంటే గుళ్ళు బాగు చేయించిన బాగు చేయించకపోయినా ఆ నంది ఈశ్వరుని చూసుకుంటా ఉంటాడు, ఈశ్వరుని నంది నిదానంగా ఉంటారు. మనం అడ్డకూడదు నందికి ఓ పక్క నుంచి వెళ్ళామనుకుని ఈశ్వరుని చూసి ఆ పక్క నుంచి వచ్చాడు కానీ ఇంకో పక్క తిరగకూడదు, ఇంకో పక్క తిరిగితే అది చూపు కలిపేస్తాం. ఏ పక్క నుంచి అయితే గుళ్ళోకి వెళ్ళామంటే ఆ పక్క నుంచి వచ్చాడు, అటు ఇటు తిరుగుతామనుకోండి ఆ నంది చూపుకి మనం అడ్డొస్తాం. అది గుళ్ళకి వెళ్ళి జ్ఞాపకం ఏ డైరెక్షన్ వెళ్తే మన డైరెక్షన్ వెనక్కి వచ్చేయండి, వాళ్ళిద్దరికి అడ్డు రాకుండా. అంటే చాలా మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, అనేక రకాల మనుషులు వెళ్తారు, మీకు అర్థం అవుతుంది, గుళ్ళోకి వెళ్తూ ఉంటారు. కానీ నంది మనం నంది దృష్టి ఎక్కడ ఈశ్వరుడు మీద మన మనస్సు కూడా అలా ఉంటే చరిస్తాం. అప్పుడు శరీరం మీద ఏ సంఘటన జరిగినా దాని ప్రభావం మన మీద ఉండదు. మీకు దుఃఖం దేహం అనుభవించదు, దుఃఖం దేహం అనుభవించదు. దేహం నేను ఏ తలంపు అనుకుంటుందో ఆ తలంపు అనిపిస్తాను, ఆ తలంపుని ఈశ్వరుని శరణాగతి చేసినప్పుడు ఇంక అనిపించే వాళ్ళు ఎవరు ఉంటారు. అంటే మీకు జ్ఞానం కలిగాక మీ దేహం మీద ఎంత చెడ్డ ప్రారంభంలో నీకేం అనిపించలేదు, అది నీకేం అనిపించలేదు. ప్రపంచంలో మొత్తం అందరి దుఃఖం మీకు ఒక్కరికి వచ్చేసింది అనుకోండి, ప్రపంచంలో ఎంత దుఃఖం ఉందో అంత దుఃఖం మీకు ఒక్కరికి వచ్చేసింది అనుకోండి, మీకు ఏం అనిపించదు. గర్వంగా దుఃఖం ఏదైనా వచ్చే భావం నేను భరిస్తాను అంటాను. ఇంకా ప్రపంచమే దుఃఖం, ప్రపంచ ఇతర లోకాల దుఃఖం వస్తే నేను భరించేస్తాను. అది జ్ఞానం యొక్క స్థాయి. జ్ఞాని ఎక్కడ ఉంటాడో, జ్ఞాని శరీరం మనకు కనిపిస్తామని చెప్పి ఎక్కడైతే ఊగుతుందో అక్కడ ఒకచోట జ్ఞానం ఉంటాడు. అది ద్వితీయుడైను. ఇంకా ద్వితీయుడైనప్పుడు ఇంకా అనుభవం ఏంటాడికి? జ్ఞాని ఎక్కడ ఉంటాడు? జ్ఞాని ఎక్కడ ఉంటాడు? ఒకటి ఎక్కడ ఉందో అది ఎక్కడ ఉంటాడు? దుకాణంలో లేదండి. జ్ఞాని శాంతిని తప్పించి, ఆనందాన్ని తప్పించి, సుఖాన్ని తప్పించి, మీద ముక్తి స్థితి తప్పించి ఇంకోటి ఇవ్వడానికి ఆయన దగ్గర లేదు అసలు. ఒక చెడ్డవాడు మంచి పని చేయలేడు, ఎంత చేయలేడు అంటే ఆయన దగ్గర లేనప్పుడు ఆడ ఏం చేస్తాడు? ఒక మంచివాడు చెడ్డ పని కూడా చేయలేడు, ఏం చేయాలి? ఆడి దాన్ని ఏది ఉంటాయి చేస్తాడు, కానీ లేని దగ్గర చేస్తాడు. మీరు పుష్పాలు వేసినా, జ్ఞానం మీద పుష్పాలు వేసినా, లేదా రాళ్ళు పెట్టుకు వచ్చినా ఆయన స్థానంలోంచి పతనవాడు, ఆయన స్థానంలోంచి పతనవాడు. ఏ స్థానానికి ఏ స్థానం పొందిన తర్వాత తిరిగి ఈ ప్లానెట్ మీదకి, ఈ భూమి మీదకి రావాల్సిన పని లేదు, ఆ స్థానంలో ఉంటాడు. ఏ సుఖం పొందిన తర్వాత దానికి మించిన సుఖం లేదని తెలుస్తుంది, ఆ సుఖస్థానంలో ఉంటాడు. ఆ సుఖస్థానంలో ఉంటాడు. ఆ స్థానం నీకు దొరికినప్పుడు నీకు జన్మలతోటి పుట్టుకలతోటి ఏమి సంబంధం లేదు. ఎక్కడైతే ఓగితే ఉండో, ఎక్కడైతే అక్కడ ఉంటాడు. రెండు ఉంటే ఆడికి వచ్చాడని, ఆడు తెచ్చాడని, ఆడు ఎలా అన్నాడు, ఆడు తిన్నాడని, ఆడు ఏదో మన ఎలా అన్నాడు, ఎలా అన్నాడు, ఏదో రకరకాలు రెండు ఉంటే నాకు గలాట. ఎక్కడైనా సరే ఏ ఇంట్లో ఇద్దరు ఉన్నారని దగ్గర గలాట. ఆడు రెండు లేని చోట ఉంటాడు. ఆడు ఎక్కడ ఉంటాడు? రెండు లేని చోట ఉంటాడు. శాంతి సముద్రం వాడు, ఆనంద సముద్రం, సుఖ సముద్రం, రెండు ద్వితీయం లేదు అక్కడ. ఆ స్థానంలో ఉంటాడు, అది జ్ఞానస్థానం. ఆయన ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాడు, కానీ మీరు అనుకున్న చోట లేడే. అదే నువ్వు నీ భక్తి నిజమైతే, నీ శరణాగతి నిజమైతే, నీ భక్తి కానీ నిజమైతే, ఇది నీకు నీకు ఇష్టమైన జరిగినప్పుడు ఒక రకంగా ఇష్టం కాదు, నీ మనసుకు ఇష్టం. ఇష్టం అంటే ఏంటి? నీ మనసుకు ఇష్టమైనప్పుడు ఒక రకంగా, నీ మనసుకు ఇష్టమైన జరుగుతున్నానుకో, అయిష్టమైన జరుగుతున్నానుకో, ఇష్టమైన జరిగినప్పుడు ఒక రకంగా భక్తుడి లక్షణం ఏంటంటే భగవాన్ చెప్తున్నారు, భక్తుల స్వస్వరూపు అనుసంధానమే భక్తి అని ఆచార్యులు వాళ్ళు చెప్పారు. నీ లోపల ఏ వస్తువు అయితే ఉందో, ఏ సద్వస్తువు అయితే ఉందో, ఏ సత్య వస్తువు అయితే ఉందో, ఏ జ్ఞాన వస్తువు అయితే ఉందో, నిరంతరం నీ మనసును దాని మీద నిలబెట్టి ఉండటమే నిజమైన భక్తి. నీ స్వరూపంలోనే ఉన్నదంతా ఉంది, బయట ఏమి లేదు. అంటే ఎక్కడ ఏదైతే ఉందో ఆ వస్తువు మీద నీ మనసును నిలబెట్టి ఉంచడమే, దానికి అనుసంధానం చేసి ఉంచడమే అదే భక్తి. అదే భక్తి. ఆ భక్తి ఉన్న మాట నీకు నిజమైతే, నీకు నీ మనసుకి ఇష్టమైన పనులు జరిగితే ఒక రకంగా ఉండి, నీ మనసుకి ఇష్టం, మన మనసుకి ఇష్టమైనది జరిగితే ఒక రకంగా ఉంటాం, మన మనసుకి ఇష్టమైనది జరిగితే ఒక రకంగా ఉంటాం. అది భక్తుల లక్షణం కాదు. భక్తులు అంటే మీరు అడ్డం బొట్టు పెట్టుకున్నారా, నిలువు బొట్టు పెట్టుకున్నారా అని కాదు. అది కాదు, అది కాదు. అడ్డం బొట్టులా, నిలువు బొట్టులేదని కాదు. ఈ లక్షణం ఉంటేనే మీరు భక్తులు. మీకు ఇష్టమైనప్పుడు మీకు ఇష్టానుసారం జరిగితే ఒక రకంగాని, మీకు ఇష్టమైన సంఘటన జరిగితే ఒక రకంగాని. ఒకసారి మీకు ఇష్టం లేని సంఘటన జరగటంలో మీ మనసు అంతర్ముఖం అవ్వచ్చు. ఒకసారి మీకు అర్థమవుతుందా? మీకు ఇష్టం బాగా ఇంటికి లేవు. నేను చెప్పిన మాట మీకు ఒక్క మాట కూడా మీరు నమ్మొద్దు. మీ అనుభవానికి దానికి సరిపోతాను ఏమో చూసుకో. నమ్మవలసిన పని నమ్మమని చెప్పడం మీరు ఎలక్షన్ కాదు కదా. ఏదో వాళ్ళు మాటలు చెప్పి మీ క్యాబ్ ఓట్లు వేయించుకోవడానికి ఎలక్షన్ కాదు. అవసరం ఏంటి? బుడమొక్కలు బుడమొక్కలు మాటలు చెప్పవలసిన అవసరం ఏంటి ఇక్కడ? ఆ నర్సిటీ ఏం లేదు ఇక్కడ. అంటే నీకు నీకు ఇష్టం జరిగినా ఏది జరిగినా ఈశ్వర ప్రసాద్, మనం ఏం చేస్తాం ముళ్ళు తిడతాం, అదే బొటాన్ ఏం ఇస్తాడు, శనగడు ఏం ఇస్తాడు, అది ఏమనుకుంటాం మనం ప్రసాదం అని జాగ్రత్తగా ఇష్టంగా తింటాం. అదేంటి ప్రసాదం అని ఇష్టంగానే తింటాం. అలాగే నీకు ప్రారంభం ఏ సంఘటన తీసుకొచ్చినా ఆ దేవుడి ప్రసాదం ఎంత ఇష్టంగా తింటున్నాం, ఇది కూడా అలా తీసుకొని భక్తుడు లక్షణం. శనగ ఎలా పడేస్తామా? పడదు. ఏ రెండు శనగలు తిన్నా ఇష్టంగా తింటాం. ఏం చేసి తింటాము? ఆ దేవుని ప్రసాదం అని. అలాగే నీ జీవితంలో జరిగే సంఘటన నీకు ప్రసాదంగా తీసుకో. అలా కాదు, నేను ఇంటికాడ అన్నం తింటున్నావు అనుకో, నేను ఇంటికాడ అన్నం తింటాంటే నువ్వు నేనే నీ నేనే తలంపులు మర్చిపోయి ఈశ్వరుని స్మరించుకుంటూ తింటాంటే అది కూడా ప్రసాదం. నువ్వు నేనే తలంపులు మర్చిపోయి నీ వండుకున్న అన్నం కూడా ఈ నేనే తలంపులు మర్చిపోయి మీరు తింటున్నారనుకోండి, అది కూడా ఈశ్వరుని ప్రసాదం. మీరు తాగి కాఫీ కూడా ఈశ్వరుని ప్రసాదం. ఆ నేనే తలంపు లేకుండా అది తీసుకుంటా అంటే అంతేకాదు. నువ్వు ఇక్కడ ఏమో భగవాన్ అని చెప్తున్నారంటే ఒకటి శరణాగతి, రెండు విచారణ. ఒకటి శరణాగతి మార్గం, రెండు వైష్ణవులు అంతా శరణాగతి మార్గము. భగవాన్ దీని ఆచార్యులు వారి ఏం చెప్పారంటే అది చెబుతూ దీన్ని కూడా చెప్పారు. ఏం చెప్పారు? విచారణ మార్గం చెప్పారు. ఇక్కడ మా గ్రహించిన గమ్యం ఒకటే. మీరు ఆయుర్వేద మందు వాడినా, హోమియో వాడినా, అల్లోపతి మందు వాడినా రోగం తగ్గాలి. రోగం నుంచి మీరు బయటకు రావాలి. ఇక్కడ మీరు గ్రహించవలసింది భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ధ్యాన మార్గం, ఇవన్నీ గీతలు చెప్పాడు. ఇవన్నీ ఇవన్నీ మార్గాలు చెప్పాడు. మీ జన్మ సంస్కారాన్ని బట్టి ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గాన్ని అనుసరించి దేహగతమైన దేనిలోంచి విడుదల పొందాలి. డిసీజ్ అసలు మీకు దేహ బుద్ధి ఉన్నంత కాలం ఆత్మబుద్ధి కలగదు. అంటే యోగం దేనికి ఉపయోగించుకోవాలి? నువ్వు ఆ దేహ బుద్ధిలోంచి విడుదల పొందాలి. దేహం ఉండగా దేహ బుద్ధిలోంచి ఎవడైతే విడుదల పొందాడో వాడు ఆత్మసుఖాన్ని పొందుతాడు. దేహం ఉండగా అంటే మీరందరూ మోక్ష సుఖాన్ని పొందాలి. ఏమైనా బతుకుండగా మోక్ష సుఖాన్ని ఎలా పొందుతాం? మీరు బతికుండగా పొందకపోతే చచ్చిపోయిన తర్వాత మీరు చూడొచ్చారా? ఏమో చచ్చిపోయిన తర్వాత ఇగల ఒకటానికి వెళ్ళిపోతారు. మనం అందరం కలిసి ఉన్నాం. చచ్చిపోయిన తర్వాత ఎవరి దారి ఆడమే? ఒక ఇంట్లో వాళ్ళు చచ్చిపోయినా ఎవరు ఎవరి దారి ఆడమే? మన సమిష్టి ప్రారంభం అది మీరు చచ్చిపోయారు. చచ్చిపోవడం ఇద్దరు ఐదుగురు ఒకే ప్రదేశంలో చచ్చిపోయారు. కానీ ఆ జీవుడు ఎవరిది ఎవరి మార్గం కాదు వెళ్ళిపోతాడు. శబరి నేను రేపు వెళ్ళిపోతున్నాను, నేను రేపు వెళ్ళిపోతున్నాను, నన్ను కూడా తీసుకెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా నేను వచ్చేస్తాను అని శబరి అంది కదా. ఓ శబరి, రేపు నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, ఇద్దరం కలిసి ప్రయాణం చేయడానికి వీలు లేని ప్లేస్కి వెళ్ళిపోతున్నాను. ఎంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్! ఒకసారి గురువుడి కంటే శిష్యులు ఎక్కువ అందిస్తున్న అంటారు. అంటే వాడి ప్రారంభాన్ని బట్టి గురువు అయ్యాడు. కానీ శిష్యు ఎక్కువ మంది అదృష్టవంతులు ఉంటారు. శబరి గురువు పేరు వాడు మతంగ మనిషి మతంగ మనిషి ఏదో ఉంది. ఆడి పేరు ఏదైతే పేరు అండి, వాడికంటే ఈ వీడు అదృష్టవంతులు. ఎందుకంటే వీడు దేవుడి కోసం ఎక్కడికి అన్వేషించకుండా దేవుడే వీడి దగ్గరికి వచ్చాడు. ఎవరికి చెప్పండి? అది ఆవిడ ప్రారంభం వైభవం. వాడు నాలుగు రోజుల ముందు అరణ్యవాసంలో దండకారణ్యంలో సంచారం చేస్తే ఋషులను గెలుపాడు. ఎవరు? రాముడు. నీ ఎలా తిరగడం అలా తిరగడం తర్వాత తెలియదు కానీ ముందు శవరి దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. శవరి నీ దర్శనం కోసం ఎదురు చూస్తాండి, ముందు శవరి దగ్గరికి వెళ్ళమని ముందు ఒక మహర్షి ఇవ్వటంతో ఇస్తేనే రాముడు అక్కడికి వచ్చాడు. ఈ జతలు చచ్చిపోయిన తర్వాత కుదరవండి. మీ జతగాళ్ళు ఉండే వాళ్ళు మీరు కలిసి వెళ్తామంటే కుదరని ఎవరండి? చనిపోయిన సేవలు చేయాలి. 30 ఏళ్ళు సేవలు చేసింది, ఎవరికి మతాన్ని మారేసుకుని సేవ చేస్తే మరి చనిపోయిన తర్వాత ఎవరు దారని. అప్పుడు శబరి మతం మారి చెప్పాడు, నాకంటే నువ్వే అదృష్టవంతురాలువు, నాకంటే నువ్వే అదృష్టవంతురాలు, ఇంకా భగవంతుడే నీ దగ్గరికి వస్తున్నాడు చూడతాను. అది నా అది నాకు లేదు, ఆ వైభవం నాకు లేదు. నీ పుణ్యం నీ పుణ్యం, నా పుణ్యం నా పుణ్యం. నీ ఆ వైభవం నీ వంటి మీద ఉంది కానీ నా వంటి మీద లేదు. లోకాన్ని చెప్పుకుంటారు మామూలు శబరి గారు గురువు అంటే మతం మహర్షి గారు అని లోకం చెప్పుకునే మాటలు, కానీ వైభవం అంతా నీలే. అసలు ఇంకోటి ప్రపంచంలో మనకి ఎవరమ్మా ఇది వ్యవస్థలు మీరు అందరూ, నేను 10 మాటలు చెప్పట్లు. ప్రపంచంలో మనకి ఎవరైనా శత్రువులు ఉంటే మన దేశమే శత్రువు. ఇది మంత్రంలా అనుకుంటారు. ప్రపంచంలో మనకు శత్రువులు ఎవరైనా ఉంటే, ఎవరు శత్రువు ఉంటే మన దేశానికి మించిన శత్రువు లోకంలో ఎవరు లేరు. పెంచేదంటే కామ ఎక్కడి నుంచి వస్తుంది? శరీరంలోంచి వస్తుంది. కోపం ఎక్కడి నుంచి వస్తుంది? శరీరంలోంచి వస్తుంది. మీ మీద నాకు అసూయ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ దేహాన్ని ఏమనుకోవటం మీ మీద అసూయ వస్తుంది. అంటే దేహాన్ని అనుకున్నప్పుడు నాకంటే మీరు భిన్నంగా కనిపిస్తున్నారు కదా, అప్పుడు మీరు బాగుపడితే నాకు అసూయ రావచ్చు. తర్వాత ఈ చెడ్డ గుణాలన్నింటినీ కేంద్రం ఎవరు? కేంద్రం ఎవరు? దేహమే. దేహం ఎవరు? ఎవడన్నా పొరపాటు చేస్తే దేనికోసం చేస్తున్నాడు? దేహం కోసం చేస్తున్నాడు. అంతే కదా, ఎవరైనా మంచి పనులు చేసి దేహానికి ఊడేగింపుల కోసమే చేస్తాడు. మంది మంచివాళ్ళు ఉంటారు, ఆ మంచి పనులు చేసేవాడు కూడా దేవుడి యొక్క దయ కోసం చేయరాడు. ఈ దేహానికి ఊడేగింపు కోసం చేస్తారు, దేహానికి ఊరేగింపు చేస్తారు. అంతేక మనకి ఈ చెడ్డ లక్షణాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? దేహం అనుకోవటంలో దేహం నుంచి వస్తాయి. ఇవన్నీ మనం మనిషి పట్టడానికి వాడు దేహమే కారణం. అసలు శత్రువులంటూ మనకు ఉంటే మన దేహానికి మించిన శత్రువులు సృష్టి ఎవరు లేదు. అసలు మనిషి పాపం చేసేవాడు కూడా దేహం కోసం చేస్తాడు, పుణ్యం చేసేవాడు ఎవరు చేస్తాడు? అసలు జ్ఞానం వైపు పుణ్యపాపాలు మనసు చేస్తే పాపం చేస్తే అది జ్ఞానం వైపు. రైట్ మైండ్ లేకపోతే, రైట్ యాటిట్యూడ్ లేకపోతే అది జ్ఞానం వైపు మనసు తిరగదు. కాశీలో మీరు ఎలా చేస్తే ఇంత పుణ్యం వస్తుందని చెప్తారు, కానీ మీరు చేయరు. మీరు భీమవరం అక్కడ కోటి మందికి, భీమవరంలో కోటి మంది కన్నా పెడితే ఎంత పుణ్యం వస్తుందో, కాశీలో ఒకరికి పెడితే పుణ్యం ఇచ్చేస్తుందో, ఒకరికి మీరు డబ్బులు ఇచ్చేస్తారు. భీమవరాన్ని కోటి మందికి అందులో అన్నం పెడితే ఎంత పుణ్యం వస్తుందో, కాశీలో ఒక్కడికి పెడితే చాలని అంత పుణ్యం వస్తే పెద్ద పుణ్యం కూర్చేస్తున్నారు కదా. అంటే అది దౌక్యం మనకు ఆ పని ఎందుకో. ఇదంతా ఎవరో మళ్ళీ పుణ్యం చేయాలి, దేహం రావాలి, మళ్ళీ దేహంతో మిఠాయి తినాలి, చదువుకోవాలి. మళ్ళీ కేంద్రం ఎవరవుతుంది? మీ పుణ్యానికి కూడా మీ దేహమే కారణం అవుతుంది. అది చూసుకోండి. ఈ దేహం కేంద్రంగా పెట్టుకుని మనం ఎంతకాలం పని చేస్తాము, ఎన్ని జన్మలు పని చేస్తాము, మనసు జ్ఞానం అయిపో తెలియదు అసలు. అంటే ఈ మస్ట్ కల్టివేట్ రైట్ యాటిట్యూడ్ ఈ మస్ట్ కల్టివేట్ రైట్ యాటిట్యూడ్ ఇప్పుడు మనం ఏదో పని చేస్తాము. ఈ పని వల్ల మనకి దేహ చూసుకోవాలి, దేహ భావం తగ్గుతుందా లేదా, లేకపోతే మాట్లాడుతున్నాం ఈ మాట వల్ల మనకు దేహ భావన తగ్గుతా లేదా, తర్వాత మనకు వచ్చి తలంపులు ఎటువంటివి వస్తున్నాయి మీ పక్కన కూర్చున్నా తెలియకపోయి మీకు తెలుస్తారు. ఈ తలంపులు మనకు తలంపులు ఎటువంటివి వస్తున్నాయి అది మీరు ఒంటరిగా ఉన్న నలుగురిలో కాదు, మీరు ఏకాంతంగా ఉండి వాచ్ చేసుకోవాలి. భగవాన్ ఇంకో మాట చెప్పారు గుర్తుంది, ఎదటివాడు ఎంత చెడ్డవాడని మీకు అనిపించినా వాడు ద్వేషించకండి. ఎదటివాడు చాలా ఎంత చెడ్డవాడు ప్రపంచంలో ఎవడో లేడని మీరు అనుకున్న వాడిని ద్వేషించకండి. ఎందుకు చెప్తారో చెప్పండి మరి. అంటే మీరు వాడిని ద్వేషించకూడదు. మీరు వాడిని ద్వేషించి మొరపెట్టారనుకోండి, మీ మనసు ఉర్రలో కలిసి వాడి మీద చనిపోతుంది. ప్రమాదం చూడండి, మీ మనసు ఉదయంలో కలిసం మానేసి ఎక్కడికి వెళ్ళిపోతుంది? వాడికి వెళ్ళిపోతుంది. అంటే మీ ద్వేషం మీ మనస్సును బాహ్యముఖం చేసేస్తాను. అంత అంత దూరం ఆలోచించి చెప్పారు. ప్రపంచంలో ఎంత చెడ్డవాడుతుంది ఒక మనిషిని కనిపించినా వాడిని ద్వేషించొద్దు. ఎందుకు చెప్తారంటే ఎక్కడైతే ద్వేషం ఉందో అక్కడికి మీ మనస్సు వెళ్ళిపోతుంది, ఎక్కడైతే రాగం ఉందో అక్కడికి మీ మనస్సు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ మనవాడు ఉన్నాడు అనుకోండి, రోజు బళ్ళు తెలిసి చదువుకుంటున్నాడు వాడికి, మీరు అప్పుడప్పుడు కాశీలోకి వచ్చినాడు బళ్ళు నుంచి టైంకి ఇంటికి వచ్చాను మేము, లేకపోతే ఏ కార్యక్రమంలో పడిపోయాము, ఏదో మీకు ఇష్టమైన వాళ్ళు, మీకు ఇష్టమైన వాళ్ళు ఏమో మీకు జ్ఞాపకం రాగం. అది ద్వేషంలోంచి బయటపడటం కానీ ఇంకా కష్టం రాగంలోంచి బయటపడతాం. అది మీకు ఎలా కూర్చొని కదలకండి. మీకు రాగద్వేషాలు లేవనుకోండి, మైండ్స్ మీరు మీ మైండ్ కదలమంటే కదలదు. ఇప్పుడు మన మైండ్ని ఆడమంటున్నాను, అది ఆడమంటాను. మీకు ఇష్టాలు అయిష్టాలు లేవని కదలమనే కదలదు. మీకు ఇష్టం ఎక్కడైనా ఇష్టం ఉన్నాయి పారిపోతున్నది, అయిష్టం ఉన్నా పారిపోతుంది. మీరు కాదు, మీరు ఎంత సాధన చేసినా అది ఉరవైలోకి వెళ్లకుండా అంతరముఖం అవ్వకుండా బాహ్యముఖానికి వచ్చాయి. అంటే ఇష్టాలు అయిష్టాలు దీనివల్ల ఏమవుతుంది, మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. బాహ్యముఖానికి వచ్చిందనుకోండి ఇంకా ఆ గురువు ఏం చేయాలి? ఆ గురువు ఏం చేయాలంటే మీ మనసును బాహ్యముఖానికి వస్తే మనసును అంతర్ముఖం చేయడానికి మీకు సహకారం చెయ్యాలి. అలా ఏ గురువు అయితే మీకు సహకారం చేయదు వాడు గురువు కాదు రాక్షసుడు. అంటే గురువు చెప్పే మాట మీ మనసు అంతర్ముఖపరిచేలా ఉండాలి. మీ మామూలుగా మీ మనసు మామూలుగా బాహ్యముఖానికి వెళ్ళిపోతాను కదా, ఇంకా బాగా ఇంకా బాహ్యముఖానికి వెళ్ళిపోయేలాగా చెప్తే ఎలాగో గురువు, మీ మనసుని అంతర్ముఖం చేయాలి. అంతర్దృష్టి కలగాలి. అంతర్దృష్టి కలిగితే మీకు అంతర్దృష్టి కలిగితే హృదయంలో ఆ చైతన్యం ఉంది. హృదయం ఏంటి? మహాశక్తివంతమడు. అంటే దేవి నవరాత్రులు అంటే శక్తిని ఆరాధించడం, దేవి నవరాత్రులు అంటే శక్తిని ఆరాధించడం. అతి శక్తివంతంగా ఉంటుంది ఆ చైతన్యంలో ఉన్న శక్తి భాగమే నవరాత్రుల కింద ఆ శక్తిని ఆరాధిస్తాం. దేవంటే ఎవరు శక్తి? దేవంటే మనం పని చేయడానికి శక్తి ఉండాలి, మాట్లాడటానికి శక్తి ఉండాలి, నడవటానికి శక్తి ఉండాలి. అంటే చైతన్యంలో చైతన్యం శక్తి లేకుండా ఉండదు. చైతన్యం జ్ఞానం శక్తి లేకుండా ఉండదు. ఆ జ్ఞానంలో ఒక భాగం వచ్చిన శక్తినే మనం రూపం పెట్టి ఆరాధిస్తాం. అదే దేవి నవరాత్రి. ఈ తొమ్మిది రోజులు దేవుని ఆరాధిస్తారు. మనిషి బతకడానికి ఎంతో కొంత డబ్బు కావాలి, మనిషి బతకడానికి ఎంతో కొంత తెలివితేటలు ఉండాలి. ఆ తెలివితేటలు కొద్దిగా లేదు అని రోజు ఎవరొకటి మోసం చేస్తూ ఉంటారు. మరి మీకు హైదరాబాద్ లో చెప్పాను కదా, రాబోయే రోజుల్లో మీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా ఎంత డబ్బు ఉన్నా మిమ్మల్ని బతకనివ్వడం తెలివితేటలు లేకపోతే మనం బతకనివ్వడం. మీకు బాగా డబ్బు ఉందనుకోండి, ఓ పది డిగ్రీలు ఉన్నాయనుకోండి, కానీ తెలివి లేదనుకోండి, ఆ విచక్షణ లేదనుకోండి, మిమ్మల్ని చొరపడిన వాడే బతుకునేవాడు రాబోయే రోజు. అంటే రోజు ఎవరెవరు మిమ్మల్ని మోసం చేస్తాం. అంటే తెలివి లేకపోతే నేను డిగ్రీ ఉన్నా డబ్బు ఉన్నా మీరు స్వతంత్రంగా బతకలేదు. అంచేత ఈ నవరాత్రుల్లో ముగ్గురు ఆరాధిస్తారు, లక్ష్మిని ఆరాధిస్తారు. లక్ష్మి అంటే పైసాలు. ఎలా ఇంకోటి చదువు, ఏ చదువు? సరస్వతిని ఆరాధిస్తారు. మూడు శక్తి దుర్గం, దుర్గ అంటే శక్తిని ఇస్తుంది మనకు, దుర్గ అంటే శక్తిని ఇస్తుంది. తర్వాత మన మనసులో శత్రువులను సంహారం చేయాలంటే శక్తి అవసరం. ఆ శక్తిని ఇచ్చేది దుర్గ. మనలో ఉన్న దుష్ట సంస్కారాలను పోగొట్టుకోవాలంటే శక్తి అవసరం. ఆ శక్తి ఎవరు? దుర్గ. అంటే మనం మామూలుగా బతకడానికి ఈ ముగ్గురే అవసరం. ఏ ముగ్గురు? సరస్వతి కటాక్ష అవసరం, లక్ష్మీదేవి కటాక్షావసరం, ఏదైనా పని చేయాలంటే శక్తి ఉండాలి కదా, ఆ శక్తి కావాలి. దురద కటాక్ష అవసరం బాహ్య జీవితంలో ఈ ముగ్గురు మనకు అవసరం. అదే దేవి ఎవరు అవసరం? ప్రధానంగా దేవి నవరాత్రులు అంటే మనం ముగ్గురిని ఆరాధిస్తాం, దేవి నవరాత్రి లక్ష్మీదేవిని ఆరాధిస్తాం, మనకు అది అవసరం. బాహ్య జీవితంలో సరస్వతి దేవిని ఆరాధిస్తాం. ఎంతకని తెలివి ఉండాలి కదా మనిషికి, తెలివి లేకపోతే వాడు రోజు వెళ్ళవు. ఎలా దీసే చేయాలో తెలియదు అడిగి దొరక శక్తి. ఎంతో కొంత శరీరంలో శక్తి లేకపోతే పని చేసుకోలేము, పని చేసుకోలేము కదా. అంతే అంత ఎందుకు మనం ఇలా కూర్చున్నారంటే మీరు నిలబడాలంటే శక్తి ఉండాలి. మీరందరూ కూర్చున్నారు, నిలబడాలంటే శక్తి. శరీరంలో శక్తి లేకపోతే ఎలా నిలబడతారు? నిలబడలేరు కదా. శక్తి లేకపోతే మీకు ఎముకలు ఉన్నాయని నిలబడలేరు. ఆ శక్తిని దొరక ప్రసాదిస్తుంది. ఏదైతే మనం నిత్య జీవితంలో అవసరమో వాళ్ళే దేవుని వరకు దేవుని పూజిస్తున్నాం. అది అంతే మనకి ఏంటప్పుడు వ్యక్తి భావన అజ్ఞానం నశించాలి. మనకేం నశించాలి? అజ్ఞానం నశించాలి. అంటే అజ్ఞానం ఎక్కడ ఉంది? బయట లేదు. బయట ఉంటే పర్వాలేదు, మనం అందరం పట్టేసుకుని చంపేద్దాం దాన్ని. అజ్ఞానం అది బయట లేదు. ఎక్కడ ఉంది? లోపల ఉంది. అది ఎలా? ఎక్కడ? మనోరూపంలో ఉంది. ఎలా ఉంది? మనోరూపంలో ఉంది. అంతేగా మనోరూపంలో ఉంది కాబట్టి మనస్సు నశిస్తేనే కదా నశించడం. ఏది మనోనాశనం అయితేనే కానీ అజ్ఞానం నశించలేదు. మనస్సు నశించకుండా అజ్ఞానం అంటే అది అజ్ఞానమే మనోరూపంలో ఉంది. ఇప్పుడు చూడండి, మన మనసు గంట కూడా రాకుండా ఉంటుంది. మన మనస్సు ఎంతగా అజ్ఞానం చేతిలో ఉంటుంది. పుట్టుకే కిడ్డుడికి వెళ్ళకుండా అజ్ఞానం తొలగించుకోవడానికి గురి అనుగ్రహం తీసుకోలేదు. అలా ముందు భగవంతుడు ఏం చేస్తాడంటే, నీలో అజ్ఞానం ఉన్నట్టు చూపిస్తాడు, నీలో అజ్ఞానం ఉన్నట్టు చూపిస్తాడు, నీ ఎరుకులో తీసుకొస్తాడు. తర్వాత దాన్ని తొలగింపు, తర్వాత దాన్ని తొలగించడానికి నీకు ఉపాయంకరణ చేస్తాడు. దాన్ని తొలగించడానికి ఉపాయంకరణ చేస్తాడు. నీకు అజ్ఞానం ఉందని చూపించేవాడు ఆయన. ఎలా పోగొట్టుకోవాలో చెప్పేవాడు ఆయన. ఎలా చెప్పి ఎలా పోగొట్టుకో, అజ్ఞానాన్ని ఎలా పోగొట్టుకోవాలో చెప్పుకున్నాడు. మరి దానికి భక్తి మార్గం, జ్ఞాన మార్గం, ఉపాయం చెప్పేవాడు కూడా ఆయన. మీ చేత ఆ పని చేయించేవాడు కూడా. గురించి మీరు ఎక్కువన్నారు మరి పొలం ఎక్కడ ఉన్నప్పుడు? ఇప్పుడు వాళ్ళకి భగవంతుడి మీద ప్రేమ లేదు, వీళ్ళకి భగవంతుడి ప్రేమ లేదంటే అంత తొందరగా వచ్చేస్తుందంటే అది ఇవ్వాలి కదా మీకు ప్రేమ. వాళ్ళకు లేదు వీళ్ళకి లేదని మీకు నోరు నొప్పది. అది కదండి, భగవంతుని మనం ప్రేమించాలంటే ఆయన మనం ప్రేమిస్తే ఆయన ఇచ్చిన ప్రేమతో ఆయన ప్రేమిస్తారు. మన దగ్గర ప్రేమ లేనివి ఎక్కడ ప్రేమిస్తాం? ఆయన ఎవరో మనం 10 రూపాయలు ఇచ్చే 5 రూపాయలు ఎవరికి ఇవ్వగలం? ఆయన ఇవ్వకపోతే ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? ఆయన ఏమన్నా మనం చదివిస్తే ఆయన మాటలు చెప్పగలం? ఆయన ఇవ్వకపోతే ఎక్కడ చెప్పగలం? ఆయనది ఆయన ఇచ్చేసి మనం చేసామనుకుంటాం. ఇది మనకి భగవంతుని తెలుసుకోవాలంటే ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఎవరిస్తారు? భగవంతుని తెలుసుకున్న ప్రేమ భగవంతుని ఇస్తాడు. మీరు అర్థం అంటే ఆ తెలుసుకోవాలి బుద్ధి కూడా ఆయనే కలగజేస్తాడు. ఎలా ఎలా మనం ఎలా మనం బిహేవియర్ ఉంటే ఆయన తెలియబడితే బిహేవియర్ కూడా ఆయనే నేర్పుతాడు. మన తెలియబట్టం అనేది కూడా ఆయనే చేస్తాడు. మీరు నేను ఎక్కడ ఉన్నాం అంటే మనకున్న పవర్ మోస్తాం వల్ల మనం ఉన్నాం అనుకుంటున్నాం. మన హైదరాబాద్ లో స్వామి మాట్లాడే చూడండి, కృష్ణుడు ఆయన అటు ఉండడు విద్యాచారి అంటాడు. ఏమంటాడు? విద్యాచారి అంటాడు. లోపల కోరిక ఉంటుంది, ఆడు కోరికలు లేవని మనం చెప్పుకోవాలి. అంటే ఆయన చెప్పింది తినడానికి మొదలు డబ్బులు తినేస్తున్నారు, నేను డబ్బులు తిన్నాను అని చెప్పి. అదే డబ్బు కూడా ఎందుకు అది నిజంగా ఈ డబ్బు మీద వాసం ఎవరికండి? ప్రజాపతిని డబ్బు కూడా మీకు అమ్ముతుంది. అయితే మా అన్నపూర్ణం మీ డబ్బు, మీ డబ్బు వస్తుమని, మీ డబ్బు అన్నపూర్ణం మీ డబ్బు వస్తుమని జ్ఞాపకం వస్తా అంటే డబ్బు కాంక్ష అండి. డబ్బు కాంక్ష లేనప్పుడు మీకు 10,000 కోట్లు ఉంటే అన్నపూర్ణం ఎందుకు? ఎందుకంటే మీకు స్వామి ఆ పేడల మనం తినేస్తున్నాడు అంటాడు, నువ్వేనేమో డబ్బు తిన్న అంటాడు. ఏం మాటలు పెట్టి మాట్లాడే ఆ పుస్తకం ఏంటి? శ్రమణ సత్వం పుస్తకం ఓపెనింగ్ సందర్భం ఏంటి? అయ్యా సన్యాసం ఇచ్చినాడు దానికి అధిపతి, దేని ఆశ్రమానికి అధిపతి. అటువంటి మాట్లాడుతుంటే ఏసుకి దగ్గర ఉంటే ఎలా అంటాడు? ఓ తండ్రి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియకుండా మాట్లాడుతున్నారు, వాళ్ళు క్షమించి ఆశ్చర్యం చేస్తారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియటం లేదు, వాళ్ళు క్షమించి వాళ్ళు ఆశ్చర్యించు. ఇప్పుడు దీనికి భగవాన్ స్వత్వం చెప్పారు, మీకు ఎవరైనా చెడ్డ కనిపిస్తాననుకో, మీకు ఎవరైనా చెడ్డ కనిపిస్తాననుకో, ఆ చెడ్డ నీలో ఉందని తెలియక ఆళ్ళలో ఉందనుకుంటాం. నీలో చెడ్డ లేకుంటే ఆళ్ళు చెడ్డ ఎందుకు కనిపిస్తుంది? నీలో ఎంత కంది చెడ్డ ఉంది, చెడ్డ ఉంది కాబట్టి ఆళ్ళలో చెడ్డ కనిపిస్తాం. నీలో ఏమి చెడ్డ లేదో, నీలో చెడ్డ లేకపోతే ఆళ్ళు చెడ్డ నీకు కనపడదు అసలు, అది మీకు తెలియదు. మనలో ఉన్న చెడ్డతోటే ఆళ్ళలో ఉన్న చెడ్డ చేస్తారు. మీరు మంచివాళ్ళు మరి మీకు తెలియనప్పుడు మీరు ఏం చేస్తారు? అలా తెలివి చెప్పేవాడు ఈశ్వరుడు. మీరు అందరూ చెడ్డవాళ్ళు మంచివాళ్ళు మరి తెలియనప్పుడు ఏం చేస్తారు? మీకు లెక్క చెయ్యాలండి, ఎలా చెయ్యాలో చేస్తారు. ఆ తెలివి మనలో ఉన్న అజ్ఞానాన్ని ఆ తెలివి చెప్పేవాడు ఆయనే. ఒకసారి రెచ్చగొడతాడు మన అజ్ఞానాన్ని. ఆ మీటింగ్ లేదు సాంప్రదాయ అధ్యక్షుడు పిలిస్తే రావాలి, జరగకుండా వచ్చి మాట్లాడేస్తున్నాడు. ఆ స్వామి నాకు అనిపిస్తుంది ఆయన చూస్తే ఆయన చిన్న అన్నవంత కోపం నుండి మారిపోతుందని అనిపిస్తా. ఆయన 2 కోట్లు అన్నం చేసినాడు, కాఫీ తాగుతున్నాడు, ఈ కాఫీలు అన్నాలు మొత్తం కోపం నిన్న మారిపోతుందని అనిపిస్తాం. వైరపడ స్వామి వాళ్ళు పాల పూజలు చేయించుకుంటున్నారు, నేను చేయించు వాళ్ళ పాల పూజ వీడికి ఎందుకు? వీడికి చేసేవాడు ఎవడో కనపడతాడు అసలు ఏడు పది ఈ స్వామికి పాద పూజ చేయించే లేదు వాళ్ళ పాల పూజలు వీడికి ఎందుకు? అందుకే మా పాపకి పాల పూజలు చేయించుకోవాలండి. అది ఎవడో శివాయంగా ఆశ్రమానికి అవుతాడు, అది అక్కడ చేసేవాడు ఎవడో కనపడటం లేదు అంటే ఈయనకి నెరవేరిన కోరికలన్నీ బాధపడుతున్నాయి. లేదు కృష్ణుడేమన్నాడు? విద్యాచారి అన్నాడు. ఏమన్నాడు? విద్యాచారి అంటే వాడికి లోపల అన్ని కోరికలు ఉంటాయి, కోరికలు లేనట్టు నటిస్తూ ఉంటాడు. ఆయన ఏమన్నాడు? విద్యాచారి. ఆయనకి ఆశ విపరీతంగా ఉంటుంది, లేనట్టు కానీ అంటే హిపోక్రాట్స్ అని వాడు. వాళ్ళు ఇంగ్లీష్లో ఏమంటారండి? హిపోక్రాట్స్. అంటే ఇప్పుడు ఆ స్వామి కూడా గురువే మనకు. ఆ స్వామి, ఆ స్వామి మాట ఎందుకు చదవడుతున్నాడంటే స్వామి మనకు ఎందుకు గురువు అంటే నాలా మీరు ఉండొద్దు అని చెబుతున్నాడు. ఆ స్వామి కూడా మన గురువే ఎందుకు చెబుతున్నాడు? నేను ఇలా ఉన్నాను కదా, మీరు ఇలా ఉండొద్దు అని స్వామిని బట్టి నేను తెలుస్తాను, మనం అలా ఉండకూడదు అని చెప్పి ఆయన కూడా గురువే. మనం స్వామిని చూస్తే అనిపించి అలా మనం ఉండకూడదు అనిపించింది. ఆ కలబడి మాట్లాడేస్తున్నాడు అంటే ఇప్పుడు స్వామి కూడా మనకు ఎలా గురువు? ఆయన చేసినట్టు చేయొద్దండి, ఆయన చేసినట్టు చేయకూడదు మనకు అనిపిస్తాను కదా, ఎవరిని చూసి అనిపిస్తుంది? అంటే ఆయన కూడా గురువే, ఆయన కూడా గురువే. మరి ఇలా పాజిటివ్గా పాజిటివ్గా తింకేస్తే హైదరాబాద్ స్వామి కూడా మన గురువు. ఆ రోజు అక్కడికి వెళ్తామని చాలా పాట ఎవరో ఆహ్వానించకుండా మాట్లాడేస్తున్నాడు. మాసంలో గాంధ్రాలు అని ఆడ ఆశ్రమ, ఈ ఆశ్రమం ఆయన సొంతంగానే కష్టి. మనం వెళ్ళి కూర్చుంటే మనం వెళ్ళిపోమని చెప్పి హక్కులేదు ఆయనకి. మనం ఏమి అలరా చేస్తే పోలీసుకి వెళ్ళి పెట్టేస్తున్నాను. ఆశ్రమం ఆయనది కాదు, ఈ ఆశ్రమం ఈయనది కాదు, ఇప్పుడు కష్టీలు. ఇప్పుడు మన గుళ్ళోకి వెళ్ళాము, గుళ్ళోకి రావద్దని చెప్పడానికి అక్కడ హక్కులేదు. గుళ్ళు అలరా చేస్తే పోలీసుకి వెళ్ళి పెట్టేస్తాం అంతవరకే. అందుకని గుళ్ళోకి మీకు రావద్దని ఎవరు అంటానికి అక్కడ పబ్లిక్ ప్రాపర్టీస్ అండి, అంటే కోపం లేదు అనేస్తాడు. తర్వాత భగవంతుడు ఏం చెప్పాడంటే ఈ రాగము ఉంటే భయం ఉంటే కోపం అంటే తగ్గించడం ఎందుకు చెప్పాడు? తగ్గించడం అంటే ఆయనకు నష్టం ఏంటి? భగవంతుని తగ్గించడం అని చెప్తున్నాడు. తగ్గించడం కూడా ఆయనకు నష్టం ఏంటి? ఎందుకు చెప్తుంది? నీకు రాగం ఉందనుకోండి, మన శరీరం కూడా మేలు ఎలా వస్తుందో రాగం కూడా తక్కువ వచ్చాడు. నీకు అర్థమవుతుంది, నీకు భయం వేస్తానుకోండి ఏదైనా విషయంలో భయం కూడా దుఃఖం వచ్చాయి. భయం కూడా దుఃఖం వచ్చేస్తుంది, అవిషయానికి వచ్చేస్తుంది. రాగ భయం కోపం అంటే మీకు మాట మాటకి కోపం వచ్చేస్తానుకో, దాని అనకాల అశాంతి వచ్చేస్తుంది. దాని అనకాల అంటే మీకు కోపం ఉంటే కూడా మనిషి కూడా ఏడు ఎలా వస్తుందో అశాంతి వచ్చేస్తుంది. ఎలా రాగం ఉంటే అశాంతి వచ్చేస్తుంది, ద్వేషం ఉంటే అశాంతి వచ్చేస్తుంది, భయం ఉన్నా అది మీకు ఎదురు భయం వేస్తానుకోవడం కూడా అశాంతి వచ్చేస్తుంది. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే మీరు ఏది విడిచిపెట్టకపోతే, ఏది విడిచిపెట్టకపోతే మిమ్మల్ని అశాంతి దుఃఖము వేదన రోదన కూడా పడతాయో వాటిని విడిచిపెట్టమని చెబుతున్నాయండి. అలా విడిచిపెట్టగలటం కూడా ఎద్దినే, అలా మీరు విడిచిపెట్టగలగటం కూడా ఎద్దినే. అంటే ఇవన్నీ ఇంటికి విడిచిపెట్టమని చెబుతున్నాడు. అవి ఉంటే మనకు దుఃఖం రావటం, దుఃఖం వచ్చేస్తుంది, కూడా దుఃఖం వచ్చేస్తుంది. అదే బుద్ధి ఏం చెప్పాయంటే బండిని ఎడ్లు తాగితే ఆ ఎడ్లు అనకాల చక్రాలు కూడా వచ్చేస్తే, చక్రాలు ఆగమంటే ఆగో, ఆ ఎడ్లు అనకాల చక్రాలు కూడా వచ్చేస్తే. ఈ కనుక విడిచిపెట్టకపోతే మీకు బండి అనకాల చక్రాలు ఎలా వస్తాయో, ఆ ఎడ్లు కూడా చక్రాలు ఎలా వచ్చేస్తే మీకు కూడా అశాంతి దుఃఖం అన్నీ వచ్చేస్తాయి. ఎవడు ఆపు చూడాడు ఎవడు అంటే రోగ కారణం ఉన్నప్పుడు రోగం వచ్చి తీరుతుంది వెనక ముందు. అసలు రోగ కారణాలు లోపల ఉన్నాయనుకోండి, ఏదో లోపంలో రోగం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మీకు అశాంతి ఇచ్చే కారణాలు మీకు లోపల ఉన్నప్పుడు అవి వస్తూ ఉంటాయి. అని విడిచిపెట్టవలసి విడిచిపెట్టాడు, విడిచిపెట్టమని విడిచిపెట్టాడు, విడిచిపెట్టమని విడిచిపెట్టాడు. మీరు అర్థం దూసుకోవడం చెప్పాడు, నువ్వు యజ్ఞదార తపస్సు విడిచిపెట్టద్దు అన్నాడు. విడిచిపెట్టి అన్నీ చెప్పాడు కదా. విడిచిపెట్టకూడదు ఏంటి? యజ్ఞదాన తపస్సు, యజ్ఞం అంటే స్వార్థం లేకుండా పనిచేయడం. అంటే మీ దేహయాత్ర సరిపడి మీరు చూసుకుని తర్వాత మీరు ఏదైనా సమాజానికి ఉపయోగపడితే ఈశ్వరు అర్పణగా చేయడం. అదే మెల్లుకో అక్కర్లేదు, పని మెల్లుకోమని కాదు. మీ దేహ ప్రారంభంలో ఏదైనా పని ఉంటే ఈశ్వరు అర్పణగా చేయమని, అంటే రోడ్డు మీద దుమ్మంతా మెల్లుకోమని కాదు. అంటే అర్జునుడు యుద్ధం చేసేది మనందరినీ యుద్ధం చేయడం కాదు ఆయన చెప్పింది. అంటే అర్జునుడు ప్రారంభం యుద్ధం చేయవలసి ఉంది కాబట్టి అది పనిపట్టుగా చేయమని. తర్వాత ఇంకేం చెప్పాడు, అది దానం. దానం అంటే, దానం అంటే ఇప్పుడు సమాజంలో హెచ్చు తగ్గులు ఉంటాయి, సమాజంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. హ్యావ్సు హ్యావ్ నాట్సు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు. ఈ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఏదో రూపంలో సహకరిస్తా అంటే వాళ్ళు కూడా సుఖంగా బతుకుతూ ఉంటారు అని దానం చెప్పాడు. వ్యవసాయం హ్యావ్ నాట్ సో అంటే సమాజం తప్పనండి. ఇప్పుడు ఇప్పుడు చూడండి, నలుగురు పిల్లలు ఉంటే తల్లిదండ్రులు నలుగురు సమానంగా పంచిపెట్టేస్తారు. వాడు అభివృద్ధిలోకి వస్తాడు, వాడు పాడైపోతాడు. అది మనం కారణాలు చెప్పలేం, అంటే అవన్నీ మనం వెతకలేం. అంటే హ్యావ్ నా హ్యావ్ సందర్ కూడా హ్యావ్ నాట్స్కి కొన్ని చేయగలిగిన సహకారం. ఆడ ఎందుకు ఎలా పాడైపోయాడు, ఆడు ఎందుకు పాడైపోయి అందుకని ఈ దగ్గరికి వచ్చాడు, ఆ ఎందుకు పాడైపోయి అన్నీ ఎదుకోవడం, ఆడు పాడకపోతే ఈ దగ్గరికి ఎందుకు వచ్చాడు, మన అంతా రీసెర్చ్. ఆడు ఎందుకు పాడైపోయాడు, పాడైపోయాడు సరే అయిపోయింది, పాడైపోయాడు పాడైపోయాడు కాబట్టి ఈ దగ్గరికి వచ్చాడు, ఎందుకు పాడైపోయావు నువ్వు, ఆడు పాడకపోతే ఈ దగ్గరికి ఎందుకు వస్తాడు అని అనవసరం వెనక్కి ఆలోచించడం. ఈ చేయగలిగితే చెయ్యి లేచాడుకు నమస్కారం, ఉదయంలో నారాయణుడికో నమస్కారం పెట్టి పలికి అవమానం చేయొద్దు, అవమానం చేయొద్దు. దానం ఎందుకు చెప్పాడంటే, దానం అనేది ఎందుకు చెప్పామంటే నేను ఇప్పుడు నేను చెప్పింది కూడా కరెక్ట్ కాదు, వ్యవహారికంగా చెప్తాను. మీరున్న స్వార్థం తగ్గించడం చెప్పాను. ప్రపంచంలో ఎంతవరకు ఏ మతస్థులైనా ఏ స్వార్థపరుడిగా ఆత్మజ్ఞానం కలగలేదు. ఇప్పుడు దానం ఎందుకు చెప్పాడంటే నేను స్వార్థం తగ్గించడం కోసం చెప్పాడు. యేసుక్రీస్తు దశమి భాగం అంటాడు, యేసుక్రీస్తు దశమి భాగం అంటాడు. నీకు 10 రూపాయలు భగవంతుడు ఇస్తే 9 రూపాయలు నువ్వు అడిగితే రూపాయలు ఎవడ పాడితే చేయమని ఎవరు మీరు ఎక్కడ ఇదే న్యాయమని చూస్తుందో అక్కడ చేయమని. తపస్సు, తపస్సు అంటే మన శరీరం శరీరంలో చివరి క్షేత్ర వరకు తపస్సు చేయవలసింది. అంటే ఈ మనం ఈ నిజాన్ని అంటే చేయమమ్మా, నేను కాకపోయినా రామకృష్ణ భగవంతు గారు చెప్పే మాట నీకు చెప్తా ఉంటాను, మీకు ఆ మాట నాకు ఇష్టం, నాకు ఇష్టం కాబట్టి మీకు చెప్తున్నాను. ఏమైనా నేను కాదు, ఏమైనా చెప్పాయంటే నేను చాలా కష్టపడుతున్నాను, మీరు అందరూ చెప్పుకుంటున్నారు, కష్టపడతాడు, గుర్రాలు చేసేస్తాడు, పచ్చగడ్డ చేసేస్తాడు, అన్ని పనులు చేసేస్తాడు. మామూలుగా మనం అన్నం వండిస్తాం కానీ ఆకులు తీ మన ఆకులు తీసేస్తాడు, ఎవరైనా తెలుగు పిలిచారనుకోండి ఆయన ఆకులు తీసేస్తాడు. మీరు కృష్ణుడు మీ ఇంట్లో తెలుగు పిలిచారనుకోండి ఆకులు తీసేస్తాడు. అది పని ఎక్కువ పని తక్కువ అని లేదు, ఎవరికి కృష్ణుడికి లేదు, అన్ని పనులు చేసేస్తాడు. అలాగే అవసరాలనుకుంటే చేసేస్తాడనమాట. ఆనంద నేను కష్టపడి పని చేయటం వల్ల నాకు వచ్చి లాభం లేదు, పని మానేసి చూసుకోవడం వల్ల నేను నాకు వచ్చి నష్టం లేదు. ఎందుకు పని చేస్తున్నాయంటే లోపలి కోసం చేస్తున్నాను. కృష్ణుడు సామర్థ్యంలో కూర్చోడు, మనం గురు సామర్థ్యంలో కూర్చోబడదని లోకం అనుకోకూడదని చేస్తాను. అర్జునుడు యుద్ధం చేసి సాయంత్రం ఎక్కడ ఇంటికి చూడాలి ఎవరు ఆయన అక్కడ నేను గుర్రాలను తోలికని కాళ్ళలో తీసి చెప్పాడు. ఇది గుర్రా ఆయన ఇంటికి వాడుకొని గుర్రాలు ఉన్నాయి కదా, మరి గుర్రాలు తోడుకొని నీటిలో తోడుకొని అగ్నిలు పెట్టి శుభ్రంగా కడుపు తెచ్చు. జీవుడికి ఇది గొప్ప, ఇది పెద్ద పని తక్కువ పని అంటుంది, మీకు అర్థమవుతుందా? జీవుడికి ఏంటంటే ఇది గొప్ప పని చిన్న పని, దేవుడికి ఇది పెద్ద పని చిన్న పని అనడం, ఆ పని అవసరం అనుకుంటే చేస్తాడు, చిన్న పని అనే సరే. జీవుడికి దేవుడికి అది తేడా. జీవుడు ఏమనుకుంటాడు ఇది ఈ పని చేసి ఈ పని మన పని ఉపయోగించుకుంటాం, అన్నం వడ్డించడం మంచి పని అనుకుంటాం, ఆకులు తీసేయడం చెడ్డ పని అనుకుంటాం. దేవుడు అలా అనుకోడు. అంటే మనం కూడా దేవుడు అవ్వాలంటే ఆ దేవుళ్ళ పని చేయడం నేర్చుకోవాలి. మాటలతో కాదు, మాటలతో మాసపోయేటంత అమాయకుడు కాదు దేవుడు. ఓ మాటలతో ఇంకా మనిషిని మోసం చేయడం కానీ దేవుడిని మనం మోసం చేయలేము. అయితే మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా మీ మనసుని మీరు మంచి యాటిట్యూడ్లో పెట్టుకుని, దాని కండిషన్లో పెట్టుకుని, దానికి దాంతో పేచీలు పెట్టుకోకుండా దానికి మంచి నడిపి మనసుతో రోజు పేచీలు పెట్టుకోవద్దు అంటున్నారు. దానికి మంచి నేర్పి, దానికి మంచి నేర్పి, దానికి ఏం చేయాలి, అది ఎక్కడి నుంచి వస్తుందో దానికి దారి చూపించి, ఎక్కడి నుంచి వస్తుందో దానికి దారి చూపించి, అది వచ్చిన దారిలో దాన్ని పంపడానికి ప్రయత్నం చేయండి. అంటే భగవంతుడు ఎక్కడున్నాడు ఇది ఎక్కడి నుంచి వస్తుంది, భగవంతుడు ఎక్కడున్నాడు అక్కడి నుంచి వస్తుంది. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది వెతికి దాన్ని అక్కడికే పంపితే అక్కడ లైన్ అయిపోతుంది. అక్కడ ఏమవుతుంది అంటే అణిగిపోతుంది, అణిగిపోయి కరిగిపోతుంది. అలాగే నీ సముద్రంలో గడిపోయిన తర్వాత ఎలా అణిగిపోతుందో అలాగే మనుషుని హృదయంలో అణిగిపోతుంది. అంచేత ఈ కర్మ మార్గం వర్తిస్తారే మనగా ఈ హృదయ స్థలంలో మనస్సును నిలబెట్టి ఉంచడానికి ఈ మార్గాలన్నింటినీ సమన్వయం చేసుకొని లేకపోతే ఒకే మార్గం పట్టుకుని వేలాడాలి. అంటే ఈ మొత్తం అది ఏ మార్గంలో చిన్న మనసును అక్కడికి తీసుకెళ్ళాలి, హృదయంలోకి తీసుకెళ్ళాడు భగవంతుడు. అందరూ మీ చిరస్సులో ఉన్నా అన్నాడా, హృదయంలో ఉన్నాడని చెప్పాడా? భగవంతుడు ఎక్కడ ఉన్నాడని చెప్పాడు? చిరస్సులో ఉన్నాడని చెప్పాడా? మరి హృదయంలో ఉన్నాడని చెప్పాడా? ఎక్కడ ఉన్నాడు? హృదయంలో ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు, శిరస్సులో లేడు, శిరస్సులో హృదయంలో ఉన్నాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడని నేను చెబుతున్నాడు. అక్కడికి ఈ మనసును జాగ్రత్తగా ఈ మనసును తీసుకుని అక్కడ జాగ్రత్తగా తీసుకెళ్లి దాంతో వినోదం పెట్టుకోకుండా దాంతో స్నేహం పెట్టుకుని దాన్ని మచ్చిన చేసుకుని అందులో ఏం రోగాలు ఉన్నాయో అది జాగ్రత్తగా తగ్గించుకుంటూ తీసుకెళ్లి ఈ మనసును తీసుకుని హృదయాకారం హృదయాకారం కనుక చెందే మీరు ఇష్టపడి మీరు సముద్రం అవుతారు. అంటే ఆమె సుఖం కోసం శాంతి కోసం కాశీ మీద అరుణాచలం మీద రామేశ్వరం మీద వీటి మీద ఆధారపడాల్సింది. ఆ స్థానం ఎటువంటిదంటే ఏది, ఆ ఒక్క స్థానం ఎటువంటిదంటే ఉన్నది, ఆ హృదయ స్థానం ఎటువంటిదంటే ఆధ్యాత్మిక హృదయం అంటే ఫిజికల్ వ్యాప్త కాదు. ఎక్కడైతే ఈశ్వరుడు అంతర్యామిగా ఉన్నాడో ఆ స్థానం ఎటువంటిదంటే ప్రపంచంలోనూ 200 కోట్ల మంది జనమి చుట్టూ అయిపోయి నీకు ఏముండదే అనిపించి ప్రపంచంలోని 200 కోట్ల మంది జనం మీకు చెప్తే మీకు ఏమనిపి. మనం ఎంత చెడు వాళ్ళుగా ఉన్నామంటే మీరు రోజు మాట్లాడి కోళ్ళు రోజు కోపం వచ్చి మీ చెడు మాట్లాడటం మనసు మీరు అశాంతి. ఎంత అల్పంగా ఉన్నామో, ఎంత స్వల్పంగా ఉన్నామో, ఎంత బలహీన ఎంత బలహీనతగా ఉంటున్నామో దాన్ని బట్టి ఇతరుల మీద ఎంత ఎక్కువగా ఆధారపడిపోయామో తెలియదు. నీ సుఖం కోసం నీ కోళ్ళగా నాకు వికారాలు ఉంటాయి. నీ సుఖం కోసం కోళ్ళ మీద ఆధారపడతావు నువ్వు అంటే దాని అర్థం నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేకపోతున్నావు. నీ కోళ్ళ మాట్లాడకపోతే నీకు దుఃఖం వచ్చేస్తాయి. నీ అర్థం నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేకపోతావు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడకపోతే నీ విశాంతి ఏంటి? ఇంకా నీ దేహం నువ్వు కానప్పుడు నీ కోడల దేహం కోడలు ఎలా అవుతుంది? దేహం ఎలా చూస్తున్నావు కాబట్టి నీకు అశాంతి ప్రారంభం అవుతుంది. అంటే నీకు ఎవరికైనా అశాంతి వస్తాయంటే ఓ పూజలు చేయం చేసుకోవడం, జపాలు చేయం చేసుకోవడం, తమలో డబ్బులు ఖర్చు పెట్టేసారు బాగా గడిపోతూ ఈ గొప్ప నృత్యం చేయకుండా అంటున్నాడు. మంచి దుఃఖం వచ్చేస్తాడు దమలో వెళ్ళి పూజ చేయం చేస్తాడు. లేకపోతే నవగ్రహాలు ఏమన్నాగా చుట్టూ తిరిగేస్తాడు. దానివల్ల మనకి ఇప్పుడు దేవుడు రాత్రి ఆకలి వేస్తున్నాను అనుకోండి, 4 గంటలు ఎక్కువ నవగ్రహాలు చుట్టూ ఎక్కువ తినేస్తాయంటే నువ్వు టైర్ అవుతారు కదా, ఆకలి ఎక్కువ అవుతుంది. అలాగా మనం ఏం చేస్తాం, నవగ్రహాలు చుట్టూ తిరిగేస్తాం, 3 చుట్టూ తిరిగేస్తాం, అవి ఏమి చేస్తాం? అవన్నీ పోదు, ఏదో దుఃఖం కోసమే మంచి పనులు చేస్తున్నారు. అయితే దానివల్ల ఎక్సర్సైజ్ కూడా అంటే ఇక్కడ నువ్వు తప్పకమైన పూర్తి ఏం చేసుకుంటారు. ఆ భార్యకి భర్తకి కలవటాలు కనుకోండి, 50 కేలు ఖర్చు పెట్టేస్తారు ఆ పూజ ఈ పూజ. వాళ్ళిద్దరూ గుర్తి పెట్టి నీకు పేల్చి ఏంటని అడగదు అని పిచ్చ పనులు అన్నీ చేసేస్తాం. ఎవరు బతకాలి కదా. భగవాన్ ఏం చెప్తున్నావు కానీ నీకు ఏదైనా దుఃఖం వస్తావునికి అశాంతి వస్తావునుకో ఒక మనిషి అయితే నీకు అలా అశాంతి ఏ కారణం వల్ల అశాంతి వస్తావునో పరిశోధిస్తారు. మన శరీరానికి రోగం వస్తే స్కానింగ్ చేస్తున్నారు కదా. మన శరీరానికి రోగం వస్తే శరీరంలో ఏ రోగం లేదని తెలియదని కూడా స్కానింగ్ చేస్తారు. నేను ఈ మధ్యలో డాక్టర్ గారిని అడిగా, ఎందుకండి ఇది ఆస్కానం ఏస్కానం ఏస్కానం ఎన్ని రకాలు చేస్తున్నారంటే మాకు అనుమానం జబ్బులు ఆడికి లేదని తెలుసుకోవడానికి. ఈ స్కానింగ్లు అన్నీ ఎందుకు చేస్తున్నామంటే మాకు అనుమానం చాలా జబ్బుల మీద అనుమానం ఉంటుంది. ఆ జబ్బులన్నీ ఆడికి ఉన్నాయని కదా, లేని ఆ జబ్బులు ఆడికి లేవని మాకు తెలియాలి కదా అని చేసి స్కానింగ్ చేస్తాం. నన్ను ఆడిపేస్తారు మొత్తంలో. అదే హైదరాబాద్లో కేర్ హాస్పిటల్ ఏమైనా ఎక్కడ అమ్మేసుకోవాల్సిందా. మనం లోపలికి వెళ్తే బయటికి రానివ్వడం, ఆ కార్పొరేట్ హాస్పిటల్లో మనం లోపలికి వెళ్తే బయటికి రావడం, ఎక్కడ అమ్మకం పెట్టుకోవచ్చు. అది తుమ్మొస్తే లోపల ముగ్గురు చిత్తులు పాడైతే అనుకుంటే అంటే ఎలాగా అవునంటే మాకు అనుమానాలు ఉన్నాయండి, అనుమానాలు వదిలించుకొని ఉన్నాడు ఈ లోపల ఎక్కడానికి ఆడిపోతాడు. అది కొన్ని కొన్ని రోగాలు కామన్ గా తెలుస్తూ ఉంటాయని అమ్మాలి అడిగాడు. అవి కూడా స్కానింగ్ చేయించేస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే భగవాన్ ఏం చెప్పి మీకు అశాం చేస్తాండి. ఏ కారణం వచ్చే ఎవరికి కండలు పడి కందొక్కేసుకోకుండా ఈ అశాంతి మీకు ఎందుకు వస్తాను, ఈ అశాంతి మీకు ఎందుకు వస్తాను ఏమండి? అది దానికి మూలం ఏంటి? మీకు దుఃఖం వచ్చింది, దుఃఖానికి ఏదో కారణం ఉంటుంది. దుఃఖానికి కారణం లేకుండా ఏది జరగదు కదా. దుఃఖం వచ్చింది మీకు, ఆ దుఃఖానికి నిజంగా కారణం ఉంటుంది. ఆ కారణం తొలగించుకొని ఈ దుఃఖం కూడా పోతున్నాడు. మీరు కళ్ళొచ్చేసుకుని కళ్ళకి పోయి పైసలు ఖర్చు పెట్టుకుంటాను. ఆ చెప్పుడు అలా చెప్తారండి. ఇక పలాన పూజ చేయండి 100,000 అవుతుందని చెప్తాడు. అసలు మీకు దుఃఖం వస్తాయంటే దానికి ఏదో కారణం ఉంది. కడుపు నొప్పి వస్తుంటే ఏదో కారణం ఉంది. తలకాయ పొడి వస్తుంటే ఏదో కారణం ఉంది. మీ మనసు అశాంతిగా ఉంటే ఏదో కారణం ఉంది. ఆ కారణం తెలుసుకోవాలి, కారణాన్ని కనిపెట్టాలి. అదే స్కానింగ్. ఆ కారణం తెలుసుకోవాలి, ఆ కారణం తెలుసుకోవాలి. ఆ కారణం మీకు కనిపెట్టాలనుకుంటే మీరు లోపలికి వెళ్ళాలి. అది ఆ కారణాలు పై పైన కనిపెట్టాలనుకోండి, ఇంకా లోపల దిగాలి. లోపల చూసే కారణం కనిపెట్టాలి. కొన్ని కొన్ని రోగాలు చౌకని ఉన్నా మనకు బయట కనపడం. కొన్ని రోగాలు హిడెన్గా ఉంటాయి, బయట కనపడం. ఒకసారి మన కడుపు రేపు వస్తే ఏమి స్కానింగ్ చేస్తే ఏమి లేదంటారు. అంటే స్కానింగ్ లో దొరకలేదన్నమాట అనుమానం. ఏమి లేకపోతే నీ కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? ఇప్పుడు మన కడుపు నొప్పి వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, స్కానింగ్ చేస్తాడు, ఏమి లేదని చెప్తాడు. అదే ఉన్నది, స్కానింగ్ దొరకలేదు, లోపల ఉన్నది. లేకపోతే నీకు ఏ కారణం లేకుండా కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? అలాగే నీకు దుఃఖ కారణం నీకు తెలియదు, మామూలుగా తెలియదు. దుఃఖం నీకు ఏదో అశాంతి వస్తుంది. ఏంటి కారణం, ఏంటి కారణం ఏంటి అనుకున్నా నీకు నీకు కనపడదు. కనపట్టాలంటే కూడా లేదనుకో, కానీ లోపల దాక్కుంది, లోపల దాక్కుంది. ఈశ్వరుడు దైవలు అప్పుడు అది వేరికలోకి వస్తుంది. ఈశ్వరుడు దైవంగా అది నీకు ఎరుకలోకి వస్తుంది. కొంచెం 4 రోజులు పట్టచ్చు, టైం పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు. కొంతమంది స్లో లెర్నర్స్ అంటారు. చివరి పాట అవుతుంది, ఒకళ్ళు చెప్పే పట్టేసుకుంటాడు, ఇంకొకళ్ళు 4 సార్లు చెప్పాడు. ఒకళ్ళు లెసన్ టీచర్ చెప్పేటప్పటికీ ఫస్ట్ టైం వాళ్ళు పట్టేస్తాడు లెసన్. ఒకళ్ళకి 4 సార్లు చెప్పాలి, 4 సార్లు స్లో లెర్నర్స్ అంటారు. కొంతమంది స్పీడ్గా పట్టేస్తారు, కొంతమంది స్లోగా. వాళ్ళకి తెలుస్తుంది స్లోగా చెప్పాలి. వాళ్ళకి స్లోగా చెప్పి కోపంగా చెప్పకూడదు, శోభం. అంటే టీచర్ పిల్లలకి ఎలా చెప్పాలంటే, ఆ తల్లి బిడ్డలు కూర్చోబెట్టి ఎంత ప్రేమగా చదువు చెబుతుందో కాలేజీల్లో టీచర్లు ఎలా చెప్పాలి. పాఠం కూడా ఎలా చెప్పాలంటే, కాలేజీలో తల్లి ఏ విధంగా పిల్లలను కూర్చోబెట్టి ఆ పిల్లలు లెసన్ చెబుతుందో కాలేజీలో చెప్తే లెక్చర్ కూడా అలా చెప్పాలి. తెలిసి తెలిసింది పోతే పోతారు అలా చెప్పకూడదు. అంటే మన దేశం పాడైపోవడానికి కారణం ఏంటంటే బాధ్యత రానిచ్చు. ఏంటండి బాధ్యత? ఆ రోడ్డు ఏమో మా ఇల్లు ఉంటే మనం అనుకుంటాం రోడ్డు ఎవడం అనుకుంటాం, రైలు ఎవడం అనుకుంటాం. మన దేశం పాడైపోవడానికి మనం పాడైపోవడానికి ఏది కారణం? బాధ్యత రానిచ్చాడు. అంటే మనం ఏ పని అయితే చెప్పారో అది బాధ్యతగా మనం చేయటాడు. అదే దేశానికి పతనం కారణం. అది నీకు ఏదైనా అశాంతి వస్తుందంటే దానికి కారణం ఉంటుంది. దేనికైనా అశాంతి ఉంటే కారణం ఉంటుంది. అంటే ఈ కారణం వెతుక్కుంటే అప్పుడు కొన్ని లోతుగా ఉంటాయి కారణాలు. కొన్ని కారణాలు లోతుగా ఉంటాయి. మీకు తెలియదు ఏమి లేదు ఏమి లేదు అనుకుంటారు. ఏమి లేదు ఏమి లేదు అనుకుంది. మనకు ఆ మధ్యన 1 సంవత్సరం కింద చిన్న ఎరచేమ కంటిలో పడింది. చిన్న ఎరచేమ కంటిపెట్టింది. కంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే చూశాడు, చూసి ఏమి లేదన్నారు. ఆ కంటిలో అంటే కంటిలో ఎరచేమ ఎక్కడో లోపల ఈ పక్కకు వచ్చేసి ఎక్కడ ఉంది అని దాని కళ్ళు తీసి పెట్టి ఏదో లైట్ పెట్టి చూస్తే నేను కనపడతాను. కానీ ఏమి లేదు, ఇంటికి వెళ్ళిపోయిందంటే ఎలా కూర్చుంది, నాకు మాట ఇంటి వస్తాం నన్ను. ఏమి లేదు, వెళ్ళిపోలేదు వెళ్ళిపోలేదు, నీ ఇంటికి వెళ్ళిపోకుండా ఇంటికి ఇంటికెళ్ళి చేసేది ఏంటి? హాస్పిటల్ ఏదో ఉంటుంది సార్, హాస్పిటల్ ఏదో ఇబ్బంది ఏంటి, ఏం నాన్నగారు లేదా అంటే మనం ఇబ్బంది పొందారు. అలా చేరస్తే లేదా అని సార్ చూశాడు. దొరికింది నాకు ఎలా చేయాలి, అప్పుడు వీళ్ళు ఆ ఎరసెల్ తీయడానికి మర్చి పెట్టారు, ఆ కంటికి మర్చి పెట్టి అది ఆ ఎరసెల్ వాడటానికి నా కన్ను నొప్పి లేకుండా మళ్ళీ అక్కడ మర్చి పెట్టి ఆ ఎరసెల్ పిలిచారు. ముందు వెళ్ళిపోకున్నారు కనపడలేదు, మరి ఏమి లేదనుకోని కన్ను ఎంచుకోమంటే. అలాగే ఇక్కడ భగవాన్ అడిగింది మీకు ఏ కారణాలు లేవనుకోని దుఃఖం ఎందుకు వస్తాం దశ. మీకు ఎక్కడో మోహం ఉంది, ఎక్కడో మోహం ఉంది, ఎక్కడో అటాచ్మెంట్ ఉంది, ఎక్కడో ఇటు అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ సిన్, ఇటు అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ డెత్, ఇటు అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ పెయిన్. మీకు ఎక్కడైనా పెయిన్ ఉండదు, అక్కడ అటాచ్మెంట్ ఉందని అర్థం. మీకు అటాచ్మెంట్ లేదు, అశాంతి ఎందుకు వస్తుంది మీకు? శంకరాచార్యులు ఎవరు ఏమన్నారండి, మాయగారు మొగుడు రకరకాలుగా ఉంటాడు, నేను తాగొస్తాడు రోజు నువ్వు మాయగారు మొగుడు అన్నాడు. ఇక అది రకరకాలుగా ఉంటాడు, రోజు తాగొస్తాయి, తాగగలమని తాగొస్తారు, కొంతమంది డబ్బు తాగలేస్తూ ఉంటారు, అవి రకరకాలుగా ఉంటాడు. అదే మాయగారి మొగుడు ఉండొచ్చు, మాయగారి పెళ్ళాలు ఉండొచ్చు అని ఇద్దరికి చెప్పాడు. అది చదివే ఆచార్యుల వారు ఏమన్నారంటే, ఏమంటే ఆచార్యుల వారి సంసారంలో లేదు కానీ సంసారంలో సంసార పద్ధతులు అన్నీ చెప్తాడండి ఆయన. సంసారం లేదు కానీ సంసారంలో వచ్చే కష్టం కదా అని చెప్తాడు. ఈ మాయగారి మొగుళ్ళు ఒక రకంగా ఉంటారు, వాళ్ళకుండి అలవాట్లు అనుకుంటే రకరకాలుగా వస్తాయి. ఒకటి తాగేసేస్తాడు, ఇంకోటి ఏది చేస్తాడు, ఇంకోటి ఏది చేస్తాడు. మీకు అర్థం వచ్చా రక అప్పుడు ఏదో నేను చెప్పానంటే, మీకు నిజమైన భర్త మీషాను ఏమన్నాడు, మీకు నిజమైన భర్త నీ హృదయంలో ఉన్న శాంతి అని, అది నిజమైన భర్తడు. అవును, మాయగారి మొగుళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు, నీ భార్య మాట్లాడుతుంటే పోట్లాడుతుంది అనుకోండి, కొంతమంది మాట్లాడితే పోట్లాడతారు, అని పలకరించకూడదు అసలు. మాట మొదలు పెట్టామో పోట్లాడుకు వచ్చేస్తారు, అది కోపం వస్తే నువ్వు నువ్వు వేస్తారు, ఆ సింగిల్ నెంబర్ ఉపయోగించేస్తారు. అది మంచివాళ్ళు ఎప్పుడు కోపం వస్తుంది అంచనా ఈలేమన్నా అంటే, ఇంటికే ప్రాబ్లం లేదు, నీ శాంతి కోసం ఎంత కాదు, నీ హృదయంలోని శాంతి నీకు బాధ్యం. ఆచార్య వాడు ఏమన్నారు, పురుషుడు కాదు హృదయంలో ఉన్న శాంతి నిజమైన భార్య, పిల్లలకి నిజమైన భర్త ఎవరంటే హృదయంలో ఉన్న శాంతి. ఆ బయట వాళ్ళు బాగుంటే మంచిది, రోజా సర్వగా నీ వికేషన్ తిరిగి నీ శాంతి నేను కావచ్చు కాపాడు. ఒకవేళ వాళ్ళు బాహ్య పరిస్థితి సగంగా రౌండ్ రౌండ్ తిరిగి అనుకోండి మీకు, అవి నీ హృదయంలో ఉన్న శాంతి మిమ్మల్ని కాపాడుతుంది. అంటే బ్యాంకులో ఇచ్చుకున్న డబ్బులాగా మీ దొంకలు స్టోర్లో ఉన్న పుణ్యులాగా అది సడన్ గా మీకు ఉపయోగపడుతున్నాను. అంటే నీకు నిజమైన భర్త ఎవడం, శాంతి. అడ్డప్పుడు అనుకూలంగా ఉంటే మంచిదే, కానీ ప్రతికూలంగా ఉన్నా నీ శాంతి భంగం కాదు. మీకు నిజమైన భార్య ఎవరో, శాంతి. నీ భార్య ఒకవేళ మాట్లాడుతుంటే పోట్లాడుతున్నా నీకు శాంతి భంగం. ఈ శాంతి స్థానంలోకి వెళ్ళిపోతే మీ ఇందుకు సబ్జెక్ట్ చెప్పింది అంటే, యోగం అంటే మీ మనసు అక్కడ తోలికెళ్తాం, తోలికెళ్తే అక్కడ ఉంచాలి, అక్కడికి వెళ్ళి దాన్ని ఉంచాలి, దాన్ని అక్కడ ముంచాలి, అది ముంచుకొని కరిగిపోతుంది, కరిగితే నీకు బ్రహ్మాకారం వచ్చి వస్తుంది. ఇదేం వస్తుంది ఇప్పుడు, బ్రాహ్మణ స్థితి పొందుతావు. అర్జున నువ్వు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా బ్రాహ్మణ స్థితి పొందటానికి ప్రయత్నం చేయి, నువ్వు నీ ఇష్టం వచ్చిన ప్రయత్నం చేయి. మీరు మూడు చూడండి, డబ్బు సంపాదించుకునేలా మీకు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కదా డబ్బు సంపాదించుకోవడానికి. అదే బ్రాహ్మణ స్థితి పొందడానికి నువ్వు ఏ రకం ఎన్ని రకాలు కష్టపడతావు అన్ని రకాలు కష్టపడు నువ్వు చెయ్యి. కానీ బ్రాహ్మణ స్థితి పొందడానికి నియమే, ఆ నియమ అక్కడ పెట్టు. నీ గమ్యం బ్రాహ్మణ స్థితి పొందాలి. ఆ బ్రాహ్మణ స్థితి పొందడానికి అనుకూలంగా నీ జీవితాన్ని మళ్ళించుకో. అంటే మన జీవితాన్ని ఎలా మళ్ళించుకోవాలంటే మన హృదయంలో ఒక బ్రహ్మం ఉంది, మన హృదయంలో అది మనవై ఉన్నాము, అది మనవై ఉన్నాము. అంటే అది మనవై ఉన్నామో అది మనకు తెలియటం లేదు. దాని చాలు ఎరుకరావటానికి నీ జీవితాన్ని ఎలా మళ్ళించుకోవాలి. అంటే మరి నీకు ఒకవేళ ఆత్మ ఆత్మానుభవం కలిగినా భగవంతుడు చెప్పినాడు కదా, ఆత్మజ్ఞానం కలిగిందనుకో నీ శరీరం శవ అవ్వకముందే నీ బ్రాహ్మణ స్థితి కలిగినా యజ్ఞానే రాసేస్తుంది ఇది పెట్టడం. నీకు అంశం లేదు, నీకు నీకు అంశం లేదు, లోపం కావచ్చు అట్ట తెచ్చుకో. నీకు యజ్ఞాలు తపస్సు అంశం లేదు, బ్రాహ్మణ స్థితి పొందిన వాడికి యజ్ఞాలు తపస్సు అంశం లేదు. ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత శరీరం ఇంకా పడలేదు, అయినా శరీరం ప్రారంభాన్ని బట్టేలా తిరుగుతాను కదా. అలాగే ఇండియాలోనే తపస్సును విడిచిపెట్టదు. ఎప్పుడు నువ్వు బ్రాహ్మణ స్థితిని పొందిన విడిచిపెట్టవలసింది ఏంటి? రాగ భయ కోప, రాగ భయ కోప, ఈ మూడు ఎప్పటి చేసి విడిచిపెట్టమన్నాడు. మూడేమో ఇచ్చిపెట్టకూడదు అన్నాడు. ఏంటయ్యేం యజ్ఞము దానము తపస్సు, నీ ముక్కులో గాలి ఎంతకాలం తిరుగుతుందో అంతకాలం ఇచ్చిపెట్టదు. అయ్యో నువ్వు ఒకవేళ బ్రాహ్మణ స్థితి కలిగినా వాటితో పని లేకపోయినా అది విడిచిపెట్టదు. నీ గ్రామం లేదు కానీ లోకం కోసం ఆ మూడు ఇచ్చిపెట్ట, లోకం కోసం ఆ మూడు ఇది ఇతరులకి ఐడియల్గా ఉండటం కోసం, ఇతరుల కోసం ఐడియల్గా ఉండటం కోసం నువ్వు అది ఇచ్చిపెట్టద్దు. అంచేది మనకు ఆ భగవాన్ చెప్పిన ఒక బ్రాహ్మణ స్థితి పొందిన వాడు మనకు వంద మంది దయ, వంద మంది దేవతలు దయ అక్కర్లేదు. ఒక బ్రాహ్మణ స్థితి పొందిన వాడు దయ సరిపోతుంది మనకు అంతే. నువ్వు వచ్చి వెంట వచ్చేస్తుంది, వంద మంది దేవతల అనుగ్రహం మనకు అక్కర్లేదు. ఒక బ్రాహ్మణ స్థితి పొందిన వాడు దయ మీరు సంపాదిస్తే మీరు పొందవలసింది పొందుతారు. అదే భగవాన్ చెప్పిన వాడు వాడు వృత్తి జన వాడు పచ్చి వాడు పచ్చి జన వాళ్ళు వరడి జనం. అంటే ఈ లౌకికులు మాట్లాడేదానికి అలౌకికులకు మాట్లాడడానికి తేడా ఉంటుంది. అలౌకికులు మాట్లాడే మాట కూడా దయ్యాలి ఉన్నది. ఆ మాటని అక్కడికి సరిగ్గా హృదయంలోకి బంతి బంతిని పెంచుకున్నట్టు మీరే విధంగా పళ్ళానికి వెళ్ళిపోతుందో అలాగే ఆ మాట ఏం చేస్తున్నట్టు ఇది హృదయం ఒకరోజు తీసిపోతుంది. ఆ మాటే గమనించి వెళ్ళిపోతుంది. అది మాట, అది మాట కాదు, మాట కాదు, మాట రూపంలో ఉన్న జ్ఞానం మాట రూపంలో ఉన్న ప్రేమ మాట రూపంలో ఉన్న దయ ఇది తెలియని వాడికి ఎవరు ఇష్టం అంటే జ్ఞాన మాటలు ఎల్లమ్మ మాటలు పొల్లమ్మ మాటలు కానీ తీసుకోవాలి. అది ఎల్లమ్మ మాటలు ఏంటంటే ఇష్టమైనప్పుడు ఎక్కడైనప్పుడు ఎవరు ఒకరు మాట్లాడితే ఇష్టం లేనప్పుడు ఒకరకంగా మాట్లాడతారు. ఏడు మాటలు మీరు మృదం చేసి తెరక్కండి. ఇష్టమైనప్పుడు ఒకరకంగా మాట్లాడతారు, ఇష్టం లేనప్పుడు ఒకరకంగా. వీళ్ళు మాటలు మీకు ప్రమాణం ఏంటి? అయితే భగవంతుడు భగవద్గీతలో భగవంతుడు ముందు జాగ్రత్త పడ్డాడు. అర్జున లౌకికుడు జ్ఞాని బ్రహ్మమా తప్పించేది చూడడం, వాడికి ఏది కనపడదు. చూద్దామా వాడికి ఏది కనపడదు. అది బ్రహ్మమా తప్పించి కూడా గోచరించదు వాడికి, వాడికి గోచర అది తప్పించి కూడా డిసీజ్ లేదు వాడికి. అయితే వాడు ఏం చేస్తాడు? వాడు వాడు ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానంలో మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా మిమ్మల్ని ఆ స్థానంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు వాడి జ్ఞానం. వాడు అనుగ్రహం ఒక ఒక దయ సరి ఒక దయ సరిపోతుంది. అయితే వాడు మా ఆడు చూపు దయ, ఆడు మాట దయ, వాడు స్పర్శ దయ. నరేంద్ర రామకృష్ణ దగ్గరికి పిలిచాడు, నరేంద్ర దగ్గరికి పిలిచాడు, దయ చేస్తూ పెట్టాడు. ఎవరినా ఆయన వివేకం చెప్పాడు, కాలు ఆయన వచ్చిందే చెప్పాడు. డౌకులు దేహానికి సంబంధించిన వాసన భౌతిక వాసన అన్ని పోతాడు. దేహం తాను కాదని మనోదేహంతో దానికి సంబంధం లేదని మనోదేహంతో దానికి సంబంధం లేదని ఆయన తెలిసిపోతాడు. ఎవరికి వివేకానంద ఎవయో మా అమ్మంది మా నాన్న ఉంది మా అమ్మ ఉంది మా అమ్మ పచ్చుకుంది మా నాన్న పచ్చుకున్నాడు మా తమ్ముడు పచ్చుకున్నాడు వాళ్ళందరూ నాకు ఏం చేస్తున్నావు దూరం చేస్తున్నావు నా కుటుంబ సభ్యులందరినీ దూరం చేస్తున్నావు అని వాళ్ళని అది ఇరికి అక్కడ వచ్చేసినాడు అక్కడ పడిచాడు. అంటే ఏ దేహంలో అయితే ఉన్నాడు ఏ మనస్తుడు అలా ఆలోచిస్తున్నాడు మనోదేహంలో తాను కాదని ఒక స్పరిస్తాడు అని లోపల పెంపేశాడు సామెంట కానీ లోపల వాసనలు ఉన్నాయి అవి ఉక్కిరికిరి చేసేస్తున్నాడు ఆ లోపల తేలి కుట్టినట్టు కూర్చేస్తున్నాడు మా అమ్మంది మా అమ్మ ఉంది మా మనగానే ఎప్పుడైనా కష్టమైనప్పుడు అమ్మ అమ్మ అంటూ ఉంటాడు ఏంటి అది ఇంటికే అమ్మ ఉంది మా అమ్మ కాదు మా అమ్మని దూరం చేసేస్తున్నావు అంటున్నాడు. ముందు మనకి ఏదైనా బాధ కలిగింది అమ్మ అంటాం ఏమంటాం అంటే మొట్టమొదటి దేవుడు మనకు అమ్మ అది ఏదైనా ఎడసేం పుట్టింది అనుకోండి అది ఎప్పుడు వెళ్ళిపోకుండా మీ మీ గమ్యం మర్చిపోతాను ఏంటంటే మీ గమ్యం మర్చిపోతాను అది లోపల మీకు శాంతి చూరితే బాహ్య పరిస్థితి అన్ని నీకు వ్యతిరేకంగా మీకేం ఇబ్బంది లేదండి. అది ఇంకోటి బాహ్య పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి బాహ్య పరిస్థితులు నాకు అనుకూలం ఉండాలేమని చెప్పింది నీ మనస్సు సరే బాహ్య పరిస్థితులు నాకు ఏమి బాగలేదు బాహ్య పరిస్థితులు అనేవి నాకు ఏ అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి ఏది ఏ బంగారం పట్టుకుంటారంటే మట్టి అయిపోతాం ఇలా అంటా ఉంటారు కదా ఇవన్నీ చేసింది మనస్సే దాన్ని వదిలేదు ఈ గాడి నుంచి బయటకు వచ్చేస్తాం దేవుడు సృష్టి నుంచి బయటకు వచ్చేస్తాం దేవుడు సృష్టి నుంచి బయటకు వస్తుంది మీకు దేవుడు ఏం చేయలేదు మీకు మనస్సుతోటి దేహంతో తయారంటేనే ఆటలు ఆడు ఆడి ఆడిస్తాను నేను ఎవరినే మిమ్మల్ని బొమ్మలానైతే ఆడిస్తాడు మనసులోని బయటకు వచ్చేది దేవుడు మీకు కూడా ఒక రాడు అవి ఎటు చూసిన ఆనందమే ఎటు చూసిన శాంతి ఎటు చూసిన సుఖం దేవుడు ఉన్నాయో లేదని సమస్య అక్కడ ఏం ఉండదు వస్తుంది ఆ బ్రాహ్మీ స్థితి ఎటువంటిది అని చెప్తారంటే ఉపనిషత్తులు మీరు ఎవరైతే దేవుడు అనుకుంటున్నారో ఆ దేవుడు వచ్చి మీకు ఎదురుగా కనిపించినా మీరు దేవుడు చూడటానికి జరగదు ఆ దేవుడు వచ్చి మీకు కనిపించడం మీ కళ్ళు పై తెచ్చి చూడాలనిపించింది అట్లా అటువంటి అటువంటి ఇక్కడ ఉన్న బంగారం ఎంత వైభవం చూడండి ఇక్కడ అంటే ఈ సృష్టి కంటే ఎవడైతే కర్తురాజ్ఞ అన్నాడు కదా ఈ సృష్టి కంటే ఎవడైతే కర్తో మీకు బ్రాహ్మణ స్థితి కలిగినప్పుడు ఆనంద సముద్రంలో సుఖ సముద్రంలో శాంతి సముద్రంలో నీ మనస్సు ఊగుసలాడుతున్నప్పుడు భగవంతుని నిజంగా ఈ సృష్టికి ఎవడైతే యజమానో ఆ యజమాని వచ్చిన ఎదురుకుండా కూర్చుంది చూసి మీ దగ్గర మీ పక్కన కూర్చున్నా మీ రెండు కళ్ళు పైకి వచ్చాడు అంత చూడాలని కూడా అదే అటువంటి ఆ స్థితిలో మధ్యవర్తులతో సంబంధం లేకుండా దేవతలతో సంబంధం లేకుండా డైరెక్ట్గా మిమ్మల్ని ఆ స్థితిలో నేరు కలపడానికి వచ్చిన వాడు ఈ స్వామి మాకు పరిస్థితులు బాగాలేదు మా పరిస్థితులు బాగాలేదు అనుకుంటారు అని ఎవరు అనుకుంటున్నారు మనసు దాని ఉదయన్నాడంటే దేవుడు నిన్నేం చేస్తాడన్నాడు ఆ పరిస్థితి కల్పించడం ఎవడు నీ ప్రారంభాన్ని బట్టి దేవుడు కలిపి అంతవరకు నిజమే కర్మశక్తాంతం అది ఎవరు అనుకుంటున్నారో నా పరిస్థితి బాగలేదని మనసు అనుకుంటాడు ఇదే ఆయన దాన్ని ఉదయం ఆడేం చేస్తాడన్నాడు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పింది ఎవరు మీ మనసు చెప్తుంది ఎవరు చెప్తున్నారు దాన్ని వదిలే ఏమి లేదు అది చిరిగిపోతే ఏం లేదు మాయంతా అక్కడ పెట్టాడు భగవంతుడు ఏం చేశాడు మాయంతా తీసుకొచ్చి నీ మనసులో పెట్టి అందరూ తప్పుకున్నావు అంటే దేవుడు కూడా నీ దేవుడు కూడా నేను చేసేది ఏమి ఉండదు కట్టాడు ఆ కట్టాడు చంపించడం దూడ అలా వెళ్ళిపోతుంది, నువ్వు కూడా అలా వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని కట్టాడు కట్టే దూడని కొట్టాడు కట్టి వస్తే యజమాని కొట్టేస్తాడు మిమ్మల్ని. ఆ చెంపుకి వెళ్ళిపోయిన వాడికి యజమాని నోరు చల్లకి చూస్తాడు. మీకు బ్రహ్మజ్ఞానం వస్తే దేవుడు కూడా మిమ్మల్ని నోరు చల్లకి చూస్తాడు. దేవుడు ఆడి దగ్గర ఏమైనా కష్టాలు, ఆడి దగ్గర నీకు ఇంకా కష్టాలు ఏదైనా నేను పెడదామని ఇక్కడ అనిపించడం లేదు. ఆడి ఆడేం చేస్తాడు నోరు చల్లకి చూస్తాడు. ఆ కష్టాన్ని అనుభవించోడు ఇక్కడ వేరు అనుభవించోడు ఉంటాడు పనిచేస్తాడు. ప్రపంచంలో అందరి ఇంట్లో ఉన్న కష్టం నీకే తోలేస్తాడు. అనుభవించోడు ఉంటుంది ఇక్కడ అనుభవించోడు లేదు. సఫలం లేడు కదా, ఇంకా సఫలం లేడు కదా, ఇంకా ఆడేం చేస్తాడు. ఇంకా మనం దొరకలేదు తాడు తెలిపేసుకున్నాడు నీకు గొడవలు చేస్తాడు. ఇంకా తర్వాత నీ భజించుకుని ఆయన ఏం చేస్తాడు, ఏం తాడు కట్టుకున్నాడు ఏకమైనా. నేను తలం పురుగు ఉన్నంత కాలం దేహాన్ని కట్టాడు కట్టిబడి ఉంటాం మనం. అది పెంచేసుకుంటే దేవుడు ఏం చేయలేదు. ఒకవేళ నువ్వు కొడవా నాకు కొత్త ఆ కొడవా నాకు దెబ్బలు నువ్వు దొరకవు కదా, దో పారిపోయిన దోడ ఏం దొరుకుతుంది కదా. అంటే నాకు ఏ ఇబ్బంది వచ్చిన ఆ ఇబ్బంది వచ్చిందని అసలు అది 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 కూడా నీ మనస్సు అనుకుంటాం. మా ఎంత ఎక్కడ పెట్టాడు భగవంతుడు, మనసులో పెట్టాడు దాని వల్లే అంటున్నాడు. ఇంకేదంటే అది నువ్వు కాదు, నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కానిదాన్ని నువ్వు అనుకుంటున్నావు. అవి ఎదురెత్తి కాదు ఇంకేమి సాధన ఎక్కడ గమ్యం. అంటే ఈ లోపల చైతన్యం కొంచెం మేలుకుంటాయంటే మీకు లోపల హృదయంలో చైతన్యం ఉంది మీకు ఉండదు, అది కొంచెం నేర్కుంటాననుకో. అది కొంచెం కొంచెం మీ సాధన బలం వల్ల సజ్జని సాంగత్యం వల్ల వాళ్ళ సబ్జెండాలు పఠించడం వల్ల అది ఈశ్వరుని ఉపాసన చేయటం వల్ల ఆ లోపలటువంటి చైతన్యం కొంచెం నేర్కుంటానంటే చైతన్యం అది మనస్సు లేపక మనస్సు వాండరింగ్ తగ్గిపోతుంది. ముందుగా మనసు అలా తిరుగుతాం ఎక్కువ మనసు యొక్క వాండరింగ్ అంతే తగ్గిపోతున్నాడు. ఇప్పుడు హృదయంలో చైతన్యం నేర్చుకున్నప్పుడు అది ఏం చేస్తుందో చైతన్యం మనసు బయటముఖానికి వెళ్లకుండా దాన్ని పట్టుకుని లోపల ముందేసుకుంటుంది. అతి శక్తివంతంగా ఉంటుంది ఆ చైతన్యం, అదే దే. ఆ చైతన్యం ఎలా ఉంటుందంటే అతి శక్తివంతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు వడవచ్చిందనుకోండి, వడమని వడదలో మీరు గడ్డి పరకేయండి చాలా వేగంగా కూర్చిపోతుంది. దేన్ని ఈ గడ్డి పరకని అలాగే ఈ చైతన్యం లోపల మేరుకున్నప్పుడు మన మనస్సుని గడ్డి పరకని కొన్ని క్షణాల్లో లోపలికి రాగదు. అప్పటికప్పుడు ఉంది, సంవత్సరాలు కాదు, ఇంటికి మనం చూస్తూనే వెళ్ళిపోతుంది. ఈ పుణ్యము పాపము ఎక్కడే చూడడం కాదు, ఆమె లాగేస్తుంది గుడి మీ అకౌంట్ అనేది లోపలికి లాగేస్తాయి. మీరు శాంతి ప్రభావంలో కొట్టుకుంటే మీ శరీరాలను సాగు వచ్చినా సాగు వచ్చిందని కూడా మీకు తెలియదు. శరీరాలను సాగు వచ్చినా సాగు వచ్చా మీకు తెలియదు కనుక. లోపల కనిపించకపోతే మీకు తెలియదు, కనిపించండి లేదని అది శాంతి ప్రభావం ఈగులు ఆడుతూ ఉంటారు. ఎదురు చూసిన శాంతి కానీ దేవుడు వచ్చాడు నాకు కూర్చుండి అన్నాడు అంటే సందేహం మీకు ఇంకా ఇంకా పని ఏంటి వరాలు అడుగుతాం. ఏంటండి వరాలు అడిగితే ఇంతకుముందు చెప్పలు తెచ్చుకోవడం. వరాలు అడిగారంటే నీకు చెప్పలు తప్ప అది దేవుడు ఎప్పుడైనా నీకు కనిపిస్తావు కదా, నాకు మంచి బుద్ధిని మంచి హృదయాన్ని ప్రసాదించమని అడగండి. అది కావాలి ఇది కావాలంటే ఇస్తాడు, ఇచ్చేసి మిమ్మల్ని పట్టుకుంటాడు. వరాలు మీరు అడిగారా కష్టాలు తెచ్చిపెట్టుకున్నట్టు. అది వరం ఇచ్చి బాధ వరం వెనకాల బాధ అనే పంపేస్తాడు వాడు మాయగా అని వెనకాల తోలేస్తాడు. అయ్యో తిరిగి పెరిగిన ఈ గొడవ అడగకపోతే గొడవ లేకపోవడం అనుకుంటాం మనం. అలా మనకి ఏం మనకి ఏం కావాలో మనకట్లు ఏంది కదండి, మనకి ఏం కావాలో మనకట్లు ఏంది కాబట్టి ఎలాగో ఇది నేర్చేసుకుందాం. స్వామి మాకు మంచి బుద్ధిని ప్రసాదించు, ఏది మంచిదో మాకు తెలియదు, ఏది చెడ్డదో మాకు తెలియదు. తెలియనప్పుడు కోరికలు ఏం కోరుకుంటావు నేను? ఒకసారి మాకు మాకు అది అది మంచి మంచి అనుకుని మాకు చెడ్డ తీసుకురావస్తుంది భవిష్యత్తులో. మాకేం తెలుస్తుంది మా అహంకారానికి? అహంకారంతో బతుకుతున్నాం. మా అహంకారానికి ఏం తెలుస్తుంది? అది అహంకారం అంటే తిండర్తనంగా ఉంటుంది. అది ఈ తిండర్తనానికి ఏం తెలుస్తుంది అంటే అది మంచి భగవంతుడికి అనిపించాలి ఏదో ఒకటి అడిగాను. ఒకవేళ మీరు మంచి అని అడిగితే అది చెడ్డగా వచ్చేయించాడు. మీరు మంచి అని అడుగుతారు అయితే అది మీకు చెడ్డగా పర్మనెంట్ అంటే మీరు అడిగి క్లియర్ చేసుకోండి. అక్కడ మాకు ఏది మంచో తెలియదు, ఏది చెడ్డో తెలియదు. మాకు నువ్వు మంచి బుద్ధిని ప్రసాదించు, మంచి బుద్ధిని ప్రసాదించు, మంచి బుద్ధిని ప్రసాదించి మాకు మంచి ఏదో చూపించి మమ్మల్ని తరించుకుని ఇది కావాలి అది కావాలి. ఏది మంచో మాకు మాకు తెలియనప్పుడు నేను ఏమడుగుతాం? నిజంగా తెలియదు మాకు. చూడండి ఒక కోళ్ళు ఎనగా మురగా చేయించుకుంటే సరే మీరు తీసేసుకోకుండా వచ్చి ఈ దేవరాని మధ్య ముస్లిం ఇంట్లో అమ్మాయి తండ్రి ఆడికి ఏం లేదు. ఇది ఇది కొడతాడు, ఇన్ని మిషన్ కొడతాడు. వాళ్ళ అబ్బాయి ముస్లింల అబ్బాయి అంటే వాళ్ళ అబ్బాయి చేసుకుంటారన్నా అమ్మాయికి ఏం లేదు. కట్నం కూడా మేము అదే పెద్ద భోజనాలు కూడా మేము పెట్టుకోవాలి. ఆడికి ఏం లేదు, అక్కడ మిషన్ కొడతాడు. అందులో ముగ్గురు కూతుళ్ళు ఇలా మొబైల్ చేసుకోవాలని నేను చెప్పాను. మీకు పెద్ద కట్నాలు ఏం కదా, మనం చేసుకుంటే చేసుకుంటే అమ్మాయి అబ్బాయి ఇష్టపడుతున్నాడు అంటే ఇష్టపడుతున్నాడు అన్నాడు. మరి ఏమి పెట్టలేదండి, పెట్టలేదు కదా, భోజనాలు కూడా మేమే పెట్టాలి. వాడు వచ్చి పేరు మీద కూర్చుంటారు అంతే అన్నాడు. సరే పని చేసుకోవడం ఏదో అయిపోయింది. అమ్మాయి ఏదో బీఎస్సీ చదివింది, దేవాలయం కానీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు, ఏదో సంపాదించుకున్నారు. వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. ఆ పేరు తొలి పేరు అక్బర్, అక్బర్ చక్రవర్తి అని మాట్లాడు తొలి పేరు. ఇక అమెరికా వెళ్ళిపోయారు, ఏదో సంపాదించుకున్నారు. వీడికి పాపం ఈ మేము చేశాడు, కూతురు పెళ్ళాడు చేశాడు, ఇప్పుడు రుణాలు చేశాడు. రుణాలు చేస్తే ఆ తండ్రి కొడుకు మాట్లాడుకుంటారు అక్కడ అమెరికాలో. నాన్న మీరు ఇబ్బంది పడకండి, మీరు నన్ను చదివించారు కదా, అంతకన్నా మళ్ళీ ఆ రుణం నేను తీసేస్తానన్నాడు. ఎవరు కొడుకు అన్నాడు. అసలు కోళ్ళకి సంబంధం చెప్పండి, కోళ్ళు వచ్చేసి ఏంటన్నాడు, మీరు ఎందుకు రుణం చేశారని నాకు చెప్పండి అంటున్నారు. అది పుట్టింది కానీ పరిస్థాలేదు, ఎరగా పడదామని వేసుకున్నారు. వేసుకుంటే తీసేసింది. అది మంచిగా మనకి మంచి అయిందా చెడ్డ అయిందా? మన కోరుకునే మనకి చెడ్డ అయింది. అప్పుడు ఈయనంటే చెబుతానమ్మా, నెల్లాలు ఉన్నావు మళ్ళీ 10 రోజులు మళ్ళీ టికెట్లు మార్చేసుకుని ఓ మహాచండి ఇది నేను రుణం ఇంటికి చేశానని చెప్పినప్పుడే తీరిద్దిగా నేను చెప్పేసి బయటకు వచ్చేసి బయటకు వచ్చి ఎకరం పొలం అనుకుని తీర్చేసాడు గొడవ. మీరు రుణం ఎందుకు చేశారు దానికి చెప్పాలంట, దానికి సంబంధం ఏంటి? దానికి సంపాదన కాదు, కొడుకు సంపాదన, దానికి సంబంధం ఏంటి? అది పుట్టింది కానీ పరిస్థితి అవి తప్పని చేస్తానంటే ఆ పెళ్లికి నేను అడిగాను. అన్నం కట్టే భోజనం కట్టేది గ్రాములు కాదు, గ్రాములు ఎవరో ఉండరు. ఆ పెళ్లి 10 నిమిషాలు అయిపోతున్నాడు. అక్బర్ తీసుకొచ్చాడు మా ఆవిడ, మా ఆవిడ ఆవిడ పెళ్లి దగ్గర చూశాను కదా, మళ్ళీ నేను పెళ్లి దగ్గర తెచ్చుకోవాలని అడిగాను. మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చాడు, మీ ఆవిడ పెళ్లి దగ్గర చూశాను కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు? అంటే ఇప్పుడు మన కోడి తెచ్చుకునే రోజు ఎవరు ఎవరు వచ్చింది చెప్పలేదు. అది మన ఇంటి మీద ఏముంది చెప్పలేదు. భగవాన్ సిద్ధాంతం ఏంటంటే మీరు బాగా అర్థం చేసి మనం ఇప్పుడు అనుకున్నది జరగదు, ఒంటి మీద తప్పదు. సిద్ధాంతం ఏంటి అనుకునే అనుకున్నది జరగదు, ఒంటి మీద జరగదు తప్పదు. భగవాన్ సిద్ధాంతం ఇది మామూలుగా సాంప్రదాయంలో వస్తుంది కదా, అనుకున్నది జరగదు ఒంటి మీద ముందు మీద ఇది చెడ్డం ఉందనుకో, ఎవరనుకుంటున్నారు చెడ్డమే మనస్తానుకుంటాం దాని వదిలేదు. సృష్టి దాటి వెళ్ళిపోతాం, మీ కళ్ళక్కడికి ఇచ్చిన సృష్టిని దాటి వెళ్ళిపోతాం. అసలు సృష్టి అంతా ఎక్కడుంది? మనస్సులో ఉంది. బాగా అర్థం చేసుకోండి, భగవాన్ చెప్పి శక్తినికి చూడండి. సృష్టి అంతా ఎక్కడుంది? మనస్సులో ఉంది. ఇప్పుడు రాత్రులు మనస్సు అణిగిపోతాము, మనసు అడిగినప్పుడు ఏదో అణిగిపోతుంది, సృష్టి అణిగిపోతుంది. మళ్ళీ మనసు వచ్చినప్పుడు ఏమొస్తుంది? సృష్టి వస్తుంది. అంటే నీ మనస్సు ఎంత నిజమో ఆ సృష్టి కూడా అంతే నిజం కదా. అంతకంటే మనసుకి వేరుగానే నిజం కాదు. మీరు ప్రాపర్గా అర్థం చేసుకున్న సబ్జెక్ట్ అదేనా. మీరు సాధన చేస్తే సాధన చేస్తే సాధన చెయ్యండి, కానీ దొనపోతుని తోలినాడు తోడైపోయింది బండి కుప్పలో దొనపోతుని తోలితే అలా తోడైకండి. మీరు సాధన చేస్తే చేసుకొని ముందు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. సాధన చేయొద్దంట, సాధకుడు ఉన్నప్పుడు సాధన చేయకుండా ఎలా ఉంటారు? మీరు పని ఉన్నప్పుడు దూకోకుండా ఎలా ఉంటారు? ఆయన చేసుకోమంటున్నాడు, ఆయన చేసుకోమంటాడు. ఆయన చెప్పిన సబ్జెక్ట్ ఉంటే మనసుకి భిన్నంగా ప్రపంచం లేదు. మనసు వస్తే ప్రపంచం వస్తాను, మనసు అడిగిపోతే ప్రపంచం అడిగిపోతాను, మనసు అడిగిపోతే దేవుడు కూడా అడిగిపోతున్నాడు. నువ్వు మనసు అడిగిపోతే మనస్సు అయ్యి మనస్సు అడిగిపోతే ఏదై ఏదైతే అడిగిపోతున్నాయని మనసు కనిపిస్తారు. మనసు అడిగిపోతే దేవుడు అడిగిపోతున్నాడు, మనసు అడిగిపోతే పుణ్యం పాపం కూడా అణిగిపోతుంది, మనసు అణిగిపోతే చావు పుట్టుకులు అణిగిపోతున్నాయి, మనసు అణిగిపోతే లోకం కూడా అణిగిపోతుంది, మనసు వస్తే అన్ని వస్తున్నాయి, మనసు అణిగిపోతే మనసు అణిగిపోతే అన్ని అణిగిపోతున్నాయి. అది అన్నిటికీ కారణాలు మనసు కా మనసు అడిగే దాని వల్ల మొత్తానికి పోతుంది. అసలు లేదు, వడ్డీ లేదు. అంటే ఇక్కడ మనం ప్రపంచాన్ని దాటిస్తానని చెప్పి బాగా అర్థం చేసుకోవాలి. ప్రపంచాన్ని దాటించేసి పోతున్నాడు. మీకు ప్రపంచం వల్ల బాధ వచ్చేస్తున్నాయి. మనసు అంటే మీరు ప్రపంచంలో ఎంత గొడవన్నా, మీ దేహ ప్రారంభంలో ఎంత చెడ్డన్నా, ఒకవేళ మీరు చెడ్డ అనుకుంటున్నారు కదా, మీ దేహ ప్రారంభంలో ఎంత చెడ్డన్నా, మీరు మనసు వదిలేస్తే చెడ్డ ప్రారంభం మిమ్మల్ని ఏమి చేయలేదండి. హై జంప్ ఇది ఏంటిది? హై జంప్ మీకు ఏడ అంటే ఎక్కడ నుంచి వస్తాం? మనసులో వస్తాం. మీరు మనస్సు అనుకున్నప్పుడు కూడా మీరు మనసు కాదు. మీరు మనస్సు అనుకున్నప్పుడు కూడా మీరు మనసు కాదు. మీరు మనసును ఆదాయం అనుకున్నప్పుడు కూడా మీరు మనసు కాదు. భగవంతుడు ఏం చేస్తున్నాడంటే మీ కాని మనసుని మీరు అనుకున్నది చేసి మీకు అనుభవింపు చేస్తున్నాడు. దాని తెలిపేది దేవుడు ఏది చేసి దేవుడు ఏది ఇంకోటి చేస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మీ చేత కర్మ మీ కర్మ అనుభవిస్తున్నారు ఎవరంటారు? మనస్సు అంటారు. అంతే కదా, దేహం ఉంది అంటే దేహం మీద దేహం మీరనే భ్రాంతి మనసుకి కలిగేసి దేహం మనస్సు అనే భ్రాంతి మనస్సుకి అలా చేస్తాను. దేహం నేనని ఎవరు చెబుతున్నారు? దేహం చెబుతాం లేదు. ఎవరు చెబుతున్నారు? మనసు చెబుతాను. మీకు ఈ భ్రాంతి ఎక్కడి నుంచి వస్తుంది? మనసులో చేస్తాను. మనసులో వేస్తే భ్రాంతి పోతుంది. ఇంకా మనసులోనే భ్రాంతి ఉంది కాబట్టి ఎలకలన్నీ ఇల్లు అని తీసేస్తే ఎలకలే చచ్చిపోతాయి. వాసన అంటే ఎక్కడ ఉన్నాయి? మనసులో ఉంది. మనసులో తగలబెట్టేస్తే వాసనలు పోతాయి. ఏది లేచాక ఈ గొడవలన్నీ వస్తే దాని ఉంది. ఏది ఏది వచ్చాక ప్రపంచము దేవుడు పుణ్యము పాపము చావు పుట్టుకు ఒక గొడవ పెద్ద తంటి పెద్ద ఇది తంటిని ఇక దీనికి ఈ పొడిక్కి అంటున్నాడు. ముగించలేదు, ముగింపుడు తల్లి తండ్రి అత్తగారు మామగారు అని ఎక్కడ ఉన్నాడు? మనసులో ఉన్నాడు. ప్రపంచము పుణ్యము పాపము అని ఎక్కడ మనసులో ఉన్నాడు? ఎక్కడ ఉన్నారు? మనసులో తల్లిదండ్రులు చెప్పినట్టు వినవాళ్ళు ఆయన చెప్తారు. మరి ప్రహ్లాదు వినలేదు. మామూలుగా వినాలి, తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి. కానీ ప్రహ్లాదులు వినలేదు. ఎందుకంటే దేవుడి కోసం వినలేదు. సర్వధర్మాన్ని పరిత్యజ్యే మాం ఏకం శరణం రాజు. ఏంటది మమ్మల్ని ధర్మాన్ని ఆశ్రయించాలి. నా దగ్గరికి వచ్చింది నా కోసం అయితే నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టేసిన శరణం. మామూలుగా నేను ధర్మాన్ని ఆచరించాలి, ధర్మాన్ని ఆచరించాలి. నా నన్ను తెలుసుకునే ప్రయత్నంలో కాదు, ధర్మం ధర్మాన్ని మీరు వదిలేసినది నీకేం తగ్గితే. అంటే భగవంతుని తెలుసుకునే ప్రయత్నంలో మీరు తల్లిదండ్రులు దూరమైన అపచారం లేదు. అలా ప్రహ్లాదులు చేశాడు కదా. అంటే మాయ ఎక్కడికి మనసులో మా మనసు విడిచిపెట్టకుండా మీరు మాయ విడిచిపెట్టలేరు. మనసు విడిచిపెట్టకుండా మీరు మాయ విడిచిపెట్టలేరు. ఎవరితో గుర్తుపెట్టుకోండి, మనసు వచ్చాక ఏదైతే వస్తానో అంత మనసు కలిపి. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. మనసు వచ్చాక ఏదైతే వస్తానో అది కలిపి. ఎందుకంటే అది మరో కల్పితం కాకపోతే మనసు పోయినప్పుడు కూడా ఉండాలి. నాన్నగారు ఎప్పుడు విడిచిపెట్టేస్తున్నారా? మీరు కనబడుతున్నారు. ఇప్పుడు మీకు మోక్షం ఏంటంటే మన మీద మమ్మల్ని విడిచిపెట్టేదే మోక్షం. మోక్షం అంటే విడుదలని అర్థం. మోక్షం అంటే మీరు మిమ్మల్ని విడిచిపెట్టేయటం. ఇప్పుడు మీకు మోక్షం అంటే కోరపడం. సబ్జెక్ట్ అలా అర్థం చేసుకోవడంలో మీరు ప్రాపర్గా అర్థమవుతుంటే ఇంకాళ్ళ మీద ఎన్ని మీద ఆధారపడక్కర్లేదు. ఏది మనస్సు మనస్సు వచ్చాక ఏది వస్తున్నాయో అని మనం కనిపించబడు. మనసు లేనప్పుడు ఏదైతే ఉందో అది మనం కలుపుకుంటాడు. మనసు వచ్చాక ఏదైతే వస్తుందో అన్నీ అన్నీ మనం కలుపుతున్నాడు. అంటే మనస్సు వెళ్ళేస్తే ఏమవుతుంది? కలిపితేయండి పాటు. ఒక సాధన చేసేది దీని కోసం, ఈ మనోగతమైంది ఈ దేహగతమైంది అన్ని వదిలించుకోవడం కోసం. మీకు అవమానం వస్తే బాధపడతారు. మీకు అవమానం వస్తే బాధపడ ఎవరు బాధపడతారు? అవమానం శరీరానికి కాదు, ఎక్కడికి వస్తుంది? మనసుకు వస్తుంది. దాన్ని వదిలిస్తుంది అవమానం. మీకు గౌరవం వస్తే గర్వం వస్తుంది. గౌరవం కూడా చెడ్డే, అది బంగారు సంఖ్యలు. గౌరవం వస్తే ఏమొస్తుంది? మీకు గర్వం వస్తుంది. గర్వం ఎక్కడ వస్తుంది? మనసులో. అదే వదిలింది. మీకు గర్వం కూడా శరీరంలో రాదు, ఎక్కడ వస్తుంది? మనసులో వస్తుంది. అంతేకాదు మా మనసులో వేస్తే గౌరవం లేదు, అగౌరవం లేదు, సాగు లేదు, పుట్టుకు లేదు. రాబోయే జన్మలకు వాసనలు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు మనం లక్ష వందల ఏడాది జన్మలు వచ్చే వాసనలు ఉండాలి మనలో. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మనసులో ఉన్నాయి. అది వదిలేస్తే అది వదిలేస్తే అయిపోతాయి. ఇంకా కష్టాలు వచ్చేస్తాను. మా ఒంటి మీద ఇంట్లో ఎంత దూరంగా ఉన్నాను, ఏదో కష్టాలు ఇంకా వచ్చేస్తాను ఇంకా అనుకునే రాదు అని అన్నారు భగవాన్. చేరిపోవాలి కదా. నేను వద్దంటే ఆగుతాయా? రాను ఉన్నా గొడవలన్నీ వచ్చి నేను పడిపోయినాడు. నేను మీకు రక్షకుడు ఉన్నాడు కదా రాష్ట్రం. నేను ఎక్కడ వికారాలు లేవు, ఎక్కడ దేహభావం లేదు, ఎక్కడైతే దేహభావం లేదు, ఎక్కడైతే వికారాలు లేవు, ఎక్కడైతే మీరు ఉన్నారో, ఎక్కడైతే మీకు నిజమైన నేను ఉందో, మీరు ఎక్కడికి వెళ్ళిపోతే బయట కూడా నిమ్మల్ని ఏం చేస్తారు? అవి వస్తారు పోతారు. అది మంచి గొడవలు వచ్చినా అబద్ధమే, చెడ్డ గొడవలు వచ్చినా అబద్ధమే. మంచి చెడ్డ ఎక్కడ ఉంది? మనసు చైతన్యం లేదు. చైతన్యంలో జన్మ లేదు, పునర్జన్మ లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, ధర్మం లేదు, అధర్మం లేదు. ఎక్కడ చైతన్యం అది లేదంటే అది ఉంది. దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం ఆనందం. మీరందరూ మనసు ఎక్కడికి మేలుకోవాలి? అక్కడికి మేలుకోవాలి. అది ఏ గురువు సహాయం చేసి ఏం చేస్తాడు మనకి? ఎక్కడైతే మనం ఉన్నామో అక్కడ మేల్కొలపడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మీ దేహ ప్రార్థనలో చెడ్డన్నా మీకు మంచి ఉంటే ఏదో మంచి అనిపిస్తున్నాను అనిపిస్తున్నాం. చెడ్డంటే ఏదో చెడ్డైతే మీరు మాకు ఏదో కర్మ అనిపిస్తున్నాం అనుకోరు. చెడ్డ వస్తే మంచి వస్తే పొంగిపోవటం ఉండదు. అది ఏం చేత ఉండదు? అసలు మీరు వీటి మీద డిపెండ్ అయి ఉండరు. మీకు ఎక్కడైనా డిపెండెన్స్ వచ్చింది అసలు ఎవరు వచ్చేస్తుంది? దీనికి స్వప్రయత్నం, కాళ్ళ పరిపక్వం, ఈశ్వర కటాక్షం. తొందర పడకూడదు. మీకు ఎంతవరకు ఈ అజ్ఞానంలోంచి విడుదల పొంది కాబట్టి, ఈ శవ బుద్ధిలోంచి విడుదల పొంది కాబట్టి మీరు చేయవలసిన ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి ఆ కాలం వచ్చే వరకు ఊపిరిగా చేయాలి. సాధన కాలం కలిసి వచ్చే వరకు ఊపిరిగా చేయాలి. కాలం కలిసి వచ్చేసి ఈశ్వరుని దయ కలుగుతుంది. ఈశ్వరుని దయ కలుగుతుంది. అప్పుడే ఈశ్వరుని దయ ఎప్పుడైతే కలిగిందో మీ లోపల ఉన్న ఈశ్వరుడు తన స్వరూపాన్ని మీకు ఎరుకులోకి తీసుకొస్తాడు. ఆయన మనం అడిగితే కూడా మన పట్ల దయ వల్ల అంటే మన బిహేవియర్ని బట్టి మనం అడగకుండానే ఇస్తాడు. మనం అడగక్కర్లేదు. అడిగితే తీర్చడం లేదు. అక్కడంటే మరి తీర్చుకుందో అక్షరం మన వాళ్ళు అంటే మీకు ఎప్పుడైతే యోగ్యత వచ్చిందో, ఎప్పుడైతే అడగట వచ్చిందో, మీరు అడగటాలు కరగటాలతో సంబంధం లేకుండా ఆయన మీ పట్ల దయ చూపిస్తాడు. అయితే మన సాధన యోగ్యత కోసం అడగట వచ్చే వరకు మనం చెయ్యాలి. ఇంకా చేసి పని చేస్తా ఉండాలి. ఇంకా రాలేదంటే ఇంకా రాలేదంటే ఇంకా రాలేదంటే ఎదురు చూడకూడదు. అలా ఎదురు చూస్తున్నారనుకోండి, మీరు మోక్షం కోసం జ్ఞానం కోసం ఎదురు చూస్తున్నారనుకోండి, ఈ మనసు బాగ్య మకానికి వచ్చేస్తుంది. మీరు అందరూ కూర్చున్నారు, మీ దేవుడు వస్తాడు. దేవుడు వచ్చి మీకు కోటి జన్మల వరకు మోక్షం ఇదంటాడు అనుకోండి. మీకు ఊరికి ఇక్కడే కూర్చోండి, ఇక్కడ చేద్దాం సమస్య. కోటి జన్మల వరకు మీకు మోక్షం లేదు. ఇలా మీరు తావటం పుట్టడం ఏ పని? మీకు ఇంకో పని లేదు. కోటి జన్మల వరకు మోక్షం లేదంటే అప్పుడు నేను అది ఏంటి అలా అంటానంటే అనకూడదు. మీ ఉద్దేశం అలా ఉంటే అలాగే కానివ్వాలి. ఏమన్నాడు మీ ఉద్దేశం కనుక అలా ఉంటే వాడు సత్య సంకల్పుడు, మన అసత్య సంకల్పం. ఆమెకి దేవుడికి సంకల్పం వచ్చిందని నెరవేరి చేరుకుంది. మన సంకల్పాలు నెరవేరాలి. ఏమన్నా వంద వచ్చే వీటి నెరవేరుతున్నాము. ఆడు సత్య సంకల్పుడు ఎవడు అంటే సత్య సంకల్పం ఏంటంటే ఆడు సంకల్పం వస్తే నెరవేరి చేరుతున్నాడు. అది ఎలా జరగాలంటే జరిగి తీసిపోతుంది. వాడు వస్తాడని కూడా మన దగ్గరికి వాడు ఏమైనా కోడి జన్మల దాకా నీకు మీకు మోక్షం రాదు, ఇది మీకు పని ఉంది, ఇలా తావటం పుట్టడం తావటం పుట్టడం ఇలా ఉండాలంటే అది మనం ఏం చెప్పాలంటే అది మీ సంకల్పం. ఎలా మీ నాకు ప్రత్యేకంగా సంకల్పాలు ఏముండవు, అదే మీ సంకల్పం అయితే ఏమి నేను కోటి జన్మల పుట్టాలని మీ సంకల్పం అయితే అలాగే కానివ్వండి. నాకేం అభ్యంతరం లేదు. మీకు అసలు మీ సంకల్పం మీ కోటి జన్మ కోటి సార్లు జన్మించాలని మీ సంకల్పం అలా ఉంటే నాకేమి సంకల్పం లేదు. నీ సంకల్పం నా సంకల్పం, నీ ఇష్టం నా ఇష్టం, అలాగే కానివ్వండి అని చెప్పేస్తే ఆడేం చేస్తాడంటే అప్పుడు మోక్షం ఇచ్చిపోతాడు. ఇంచేత వైభవం మనవాడికి సొంత సంకల్పం లేదు, భారం మనమే పడేసాడు, అలాగే కానివ్వండి అంటాడు. అప్పటికప్పుడు నేను ఆ విడుదల చేసేది పర్పస్. వాడు వస్తాడని కూడా మన దగ్గరకి వాడు యానే కోడి జనమల దాకా నీకు నీకు మోక్షం రాదు, నీకు పని ఉంది ఇలా కావటం పొట్టడం కావటం పొట్టడం ఇలా ఉండాలంట. అప్పుడు ఏం చెప్పాలంటే అది నీ సంకల్పం, ఎలా నీ నాకు ప్రత్యేకంగా సంకల్పాలు ఏముండవు, అదే నీ సంకల్పం అంటే ఏది నేను కోడి జనముల పుట్టాలని నీ సంకల్పం అయితే అలాగే కానివ్వండి, నాకేం అభ్యంతరం లేదు. నీకు అసలు నీ సంకల్పం నేను కోడి జను కోడి సార్లు జన్మించాలని నీ సంకల్పం అలా ఉంటే నాకేం సంకల్పం లేదు, నీ సంకల్పం నా సంకల్పం, నీ ఇష్టం నా ఇష్టం, అలాగే కానివ్వండి అని చెప్పేస్తే వాళ్ళేం చేస్తారండి, అప్పుడు మోక్షం ఇచ్చిపోతాం. ఏం చేస్తాం అది బాబు మన వాడికి సొంత సంకల్పం ఇవ్వలేదు, భారం మన మీద పడేసాడు, అలాగే కానివ్వండి అంటున్నాడు. అప్పటికప్పుడు నేను ఆ విడుదల చేసేది పక్కడు ఆన్ ది స్పాట్ నువ్వు చెప్పాను, నా ఏమన్నా నాకు సంకల్పం ఇవ్వలేదు, కోడి జనం ఎంచుకొని అడగటానికి నాకేమీ సంకల్పం లేదు, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం, ప్రత్యేకంగా సంకల్పించడం లేదు, ప్రత్యేకంగా అలాగే కానీ అంటే ఏం లేదు, అప్పటికప్పుడు నీకు మార్పులు వచ్చేది పోతాడు. మన అందరి దగ్గర చెడ్డ ఎక్కడ ఉంది, అడగకపోతే ఇవ్వడం అడగకపోతే కోరిక లేకపోతే తను అవ్వలేము. ఈ తిరుగుళ్ళు అందరిలో ఉన్నాడు, మనకి ఆ కోరిక లేకపోతే పని అవ్వలేము, అడగకపోతే దేవుడు ఇవ్వడము, కోరిక ఆ కోరిక ఉంటే మనకు పని అవుతుంది, ఆ కోరిక లేకపోతే మన కోరిక లేకుండా అయిపోతుంది, నీకు అవ్వాల్సింది ఆ ఈశ్వర సంకల్పం. ఈశ్వర సంకల్పానికి శక్తి ఉంది, కానీ నీ సంకల్పానికి శక్తి లేదు, నీ కోరిక శక్తి లేదు. నిజమే మీ ప్రారంభం ఏమైనా అవ్వాల్సి ఉందనుకోండి, మీ తలంపుకి మీ తలంపు ఖర్చు తలంపు ఖర్చు లేకుండా అయిపోతుంది, అంటే మీ తలంపు రాకుండా అయిపోతుంది. శరీరం కూడా వదిలేము, ఇదే శరీరం కూడా వదిలేదు. ఇలాగ 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 అంటే పవన్ చూడండి ఎలా తిరుగుతుంది ఎలా బాగుంటారంట, అంటే శరీరం ఏం చేస్తుందంటే దానికి ప్రారంభం ఉంటుంది, దేనికి అదేదానికి ఆ ప్రారంభాన్ని బట్టి ఎక్కడికి ఉండాలి అక్కడికి వచ్చేస్తా ఉంటుంది. కొన్ని కాశీలో ఉండవలసి వచ్చేసింది వచ్చేసింది కదా, మరి ఏంటి ఎక్కడ ఉండాలి అక్కడ ఇప్పుడు చెట్టుకొని కూర్చున్నా, ఏంటి ఎక్కడ ఉండాలో దేహం అక్కడ ఉంటుంది. అంటే దేహం శరీరం శ్మశానం వెళ్ళే వరకు ఆ ప్రారంభ లోపల కర్తం అడగలా విలాడిస్తాడు, అలా ఆడిస్తాడు, ఇలా ఆడేస్తాడు, ఇలా ఆడిస్తాడు అంటాడు. ఆ మూవ్ అవుతుంది, అలా మూవ్ అవుతుంది అనమాట, ప్రతి క్షణం కూడా ప్రతి క్షణం అలా మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అవుతుంది దేహం. దేహం సరిగ్గా చచ్చిపోయే టైంకి వచ్చేవాడికి మనం నిలబడున్నాం అనుకో చచ్చిపోతాం, కూర్చున్నాం అనుకో చచ్చిపోతాం, పడుకున్నాం అనుకో చచ్చిపోతాం. ఆ టైంకి నీకు ఏదైనా యాక్సిడెంట్ అవ్వాలంటే వెళ్తే యాక్సిడెంట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇది యాక్సిడెంట్ అవ్వాలంటే అయిపోతుంది. ఈశ్వర సంకల్పం అతి బలి మనకి ఆ ఎక్కడ పట్టుకోవాలి, దేనికి సంబంధించిన దానికి దేహానికి సంబంధించిన దానికో అది చావు దేనికి సంబంధం ఎవరికైనా రేపు దేని దేహానికి సంబంధించిన తరకు అదేంటి దేహానికి సంబంధించిన తరకు ఈశ్వర సంకల్పం జరిగిపోతా ఉంటుంది. ఆ ఈ దేహం ఎవరిది మనస్సుది, ఈ దేహం ఎవరిది మనస్సుది అని దేహం ఆ దేహం మీద జరిగే సంఘటనని ఇది వదులుకుంటా ఉంటుంది. ఏమి మనసు ఈ దేహాన్ని ఎవరైనా పొగిడారనుకోండి మన్నే పొగుడుతున్నారనుకుంటుంది, లేదా మనసు ఎవరైనా తిట్టారనుకోండి మన్నే తిట్టారనుకుంటుంది, ఆ దేహంతో కలిసిపోయి ఉంటుంది. ఒక నిర్దక్కు మటుకు దేహాన్ని వదిలేస్తుంది, అప్పుడు ఈ దేహం మీద పాము పాకినట్టు ఆయన దేహం అయిపోతుంది. ఇంతగా దేహాన్ని ఇచ్చిపెట్టేసి మనం ఉండవలసిన స్థానంలో మనస్సు ఉంటుంది. ఇక భగవాన్ చెప్పేది ఏంటంటే దేహాన్ని ప్రారంభానికి వదిలేదు, దేహానికి ప్రారంభానికి వదిలేదు, వదిలేసి మీరు ఏం చేయాలంటే ఈ మోక్ష రూపం పొందడానికి మీ మనస్సులో ఉన్న శక్తిని అంతా ఉపయోగించి మీ మనస్సును ఉపయోగించి మీరు అక్కడ దేహం మీద మనసు పెట్టినా జరగవలసింది ఆగడం. రావణాసుడికి మారీచులు చెప్పాడు, తర్వాత మంత్రులు చెప్పాడు, తర్వాత తమ్ముడు ఇంగ్లీషులు చెప్పాడు, మీకు అర్థమవుతుంది. వెంకటరావు చెప్పిన వాడికి మంచి వైపు మనసు తిరగలేదు, మంచి వైపుకి ఎందుకు తిరగలేదు? ఆయన దేహ ప్రారంభం ఏంటది? ఆయన దేహ ప్రారంభం మంచి వైపు తిరగనివ్వలేదు, అది దేహాన్ని ప్రారంభం కుదిరేది. అంటే దేహాన్ని నీ పని అయితే నువ్వు చూసుకో, నీ పని నువ్వు చూసుకుంటే నువ్వు ఆ నిర్మాణ స్థితి పొందడానికి, దుఃఖం లేని స్థితిని, అశాంతి లేని స్థితిని పొందడానికి, ఆ జన్మరాహిత్య స్థితిని పొందడానికి, ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే సుఖం ఉందో, ఆ స్థితిలోకి నేర్కొనివ్వడానికి నీ మనస్సును అంతా, నీ శక్తిని అంతా కూడా ఉపయోగించు, దానికి ఉపయోగించుకో. వ్యర్థమైన చింతలకి, వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన పనుల మీద నీ మనసును పెట్టకు. ఏం హై అని ఏ మధ్య హై చేసి నువ్వు మామూలు చిల్లర సుఖాలు కూడా వెళ్ళకు, చిల్లర కూడా మోక్ష సుఖం పొందడానికి ప్రయత్నం చేయండి. ఏం హై ఏ మధ్య ఇప్పుడు రూపాయలు ఎన్ని పైసలు ఉన్నాయి? రూపాయలు ఎన్ని, నీకు ఎవడైనా రూపాయి రూపాయి ఇస్తాను ఎన్ని పైసలు, ఆ రూపాయలు ఎన్ని పైసలు ఉన్నాయి? 100 పైసలు ఉన్నాయి. ఆ రూపాయి అయితే 100 పైసలు ఉన్నాయి. అలాగే మీరు మోక్ష సుఖాన్ని పొందితే మీరు మోక్ష సుఖ అన్ని సుఖాలు అందులోనే ఉన్నాయి. ఏం కావాలి ఏం అదే కానీ అంటే ఆ విజ్ఞాస ఆ ముముక్షత్వం తప్పించి మీ మనసు ఎక్కడికి చెందిపోకూడదు. లోకంలో అనేక ఆకర్షణలు ఉంటాయి. లోకంలో ఏ మీకు ఆ గంధం నిర్వాణ సుఖాన్ని పొందడం తప్పించి మీ మనసు ఎక్కడికి చెందిపోకూడదు. మరి దేహం ఎలా ఉందండి, దేహం ఎలా ఉంది, మన బాగా ఉందండి, ఎవరి దగ్గర రోగం వస్తుంది, వాళ్ళు తెలుస్తున్నారండి, నేను పొగొడుతున్నారు, అది ఎదురండి దేశాన్ని. మన సాయంత్రం కోళ్ళు వచ్చేసింటే పాపాయిగా ఇన్సల్ట్కి మీరు అప్పు తీరుస్తాం ఉండదు, డబ్బు అది దాన్ని కాదండి, మీకు అప్పు తీరుస్తాం, అప్పు ఎందుకు తీసారని చెప్పుకుంటాను. ఆయన నెలలో ఉందామని అన్నాడు, 10 రోజులకి టికెట్ మార్చేసుకునేది పేసులు పెట్టుకోకుండా మర్యాదగా వచ్చేసి ఈ కోడకు నమస్కారం వచ్చే ఎకరం పొలం అమ్ముకుని అప్పు తీసేస్తున్నాడు. అక్బర్ చక్రవర్తి మాట్లాడటం, అక్బర్ చక్రవర్తి నీకు సంబంధం ఏంటని అడగాలి కదండీ. మా తండ్రిని ఏం మాట్లాడుకుంటున్నాం, నీకు సంబంధం ఏంటని అడగాలి. అడగడట్టున్నాడు అది అక్బర్ చక్రవర్తి అన్నాడు, అది పేరు అక్బర్ అన్న. అక్కడ ఎవరిని అడగనివ్వలేదు. ఆమె మీకు మీకు సంబంధం ఏంటి, నేను నా తండ్రి మాట్లాడుకున్నాను, మీకు సంబంధం ఏంటి, భార్యను అనాలకలండి, అది అంటలేదండి. అది ఎందుకంటే అనేదండి, అలా అలా ఇచ్చేది కొన్ని కోపం కలవారిపెట్టాలండి తండ్రికి. అది ఇంటికి వైరాగ్యం అలా అనకుండా ఉంది, వైరాగ్యం పెరిగిపోయి ఎవరికండి, ముసలాడికి వైరాగ్యం పెరిగి ఇచ్చిన చెడు గొడవ అది అన్నాడనుకోండి, అలాగా నీకు సంబంధం ఏంటంటే కొంచెం ఆ కొడుకు మీద కోడలు బ్రాంత్ ఉన్నది, ఆ మాట అనకపోవడం మంచిది, బ్రాంచ్ ఉండిపోయింది. అంటే బ్రాంచులన్నీ ఊడిపోతే అలా చేసేయడం పడుతుంది, బ్రాంచులన్నీ ఊడిపోతే వాసనలన్నీ ఊడిపోతే, బ్రాంచులన్నీ ఏ బ్రాంచ్ మొత్తం ఎన్ని బ్రాంచులు ఉన్నాయి అన్ని ఊడిపోతే అప్పుడు బ్రహ్మము బట్ట బయలు అవుతుంది అని బాధ్యత వారికి అయిపోయిందండి. మీరెవరో ఉదయం మన అంటే ఆ బ్రాంచులన్నీ ఊడిపోవాలనుకోండి, ఉదయం ఖాళీ అవ్వదు. ఇంకోటి జ్ఞాపకించుకోండి, మీరు అనేది ఈసు చూసుకుని చూస్తున్నారు, బుద్ధిని చూస్తున్నారు, ఇంకా రకరకాల మహాత్ములు చూస్తున్నారు, ఒకటే గుర్తు పెట్టుకోండి. ఈ మాటకి మీరు వెళ్ళిపోండి, మీ దాటి మీరు వెళ్ళిపోండి, మా దాటి మేము వెళ్ళిపోతాం. ఉదయం ఖాళీ అవ్వకుండా ఈ ఉదయం ఏదండి అలా ఉంటున్నారు, ముగించేస్తున్నాం కదా. ఈ ఉదయం లోపల ఉదయం ఖాళీ అవ్వకుండా ఎవరికి జ్ఞానం రాగదు. ఇది ఖాళీ అవ్వాలి, ఏమి ఇది హృదయం ఖాళీ అవ్వాలి. హృదయం ఖాళీ అవ్వకుండా ఎవరికి జ్ఞానం రాదు, వచ్చే అవకాశం లేదు. కానీ మీ హృదయం ఖాళీ అయిపోయింది అనుకోండి, మీకు శాంతి సామ్రాజ్యానికి మిమ్మల్ని అధిపతి చేయడానికి భగవంతుడు ఒక క్షణం కూడా ఆపుతాయి. ఆగడం అంటే మీకు యోగ్యత వచ్చింది అనుకోండి, మీ జ్ఞానాన్ని ఇవ్వటం కోసం క్షణం వెయిట్ చేయగలి. అంటే నీకు వచ్చిన మాటలు ఎందుకంటే మీకు ఆత్మసుఖం తెలియదు, మీరు ఆత్మశాంతి అనేది వెళ్తారు. ఎందుకని ఖాళీ మాట్లాడు, మీరు లోపల శాంతి మీ అనుభవంలోకి రావాలి. ఇప్పుడు ఈ మాటల ప్రయత్నం ఏంటండి, మీకు లోపల జ్ఞాన గంగ, లోపల జ్ఞాన గంగ మీకు అందాలి తీల్చుకోవడం. ఆ జ్ఞాన గంగ మీకు ఉందండి, జ్ఞాన గంగ మీకు అందటాలండి, అది అందాలని అది అంతే అప్పుడు సుఖం తెలుస్తుంది, అప్పుడు బాగా తెలియదు. అంటే భార్య ఎలా మాట్లాడుతుందంటే భర్త నీకు సంబంధం ఏంటని అనలేదు అండి. ఎందుకు అనలేదండి, ఈ సాయి గారి మోహం పోవాలి కదండి. అంటే అది మోహం, అదంటే పురోగతితో మోహం పోవండి. ఇలా మన అబ్బాయి బాగా మాట్లాడుతున్నాడు, ఆడు కూడా మౌనంగా ఉండేటప్పటికి ఈ మోహం మొత్తానికి పోయింది. అలా మాట అడ్డేయకుండా ఉంటే మంచి దిస్తుంది. ఇది ఇది ఊడిపోవలసి అన్ని ఊడిపోయాడు. ఆ అక్బర్ చక్రవర్తి అని పిల్లలు మూడు సార్లు తీసుకొచ్చేసాడు నన్ను చూసి చూసాను. ఎరగా బుర్రగా ఉంటున్నాడు, ఎప్పుడుగా పెళ్లికి చూశాను కదా, వస్తే నువ్వు చూసేదో పిల్లలు కూడా తీసుకొస్తాను. మీరు చూడాలని నువ్వు చూసేది అది ఉంటాయి పెట్టిన లేదు, అభివృద్ధి వెళ్ళిపోయాడు, అభివృద్ధి వెళ్ళిపోయి డబ్బులు సంపాదన చేసుకుంటున్నాడు. దాడు కూడా వదిలేద్దామండి మనం. అంటే ఆ మాట కోడలు ఆ మాట ఎవరైనా తీసేది భగవంతుడు చెబితే తండ్రులు దాని మీద మోహం తగ్గిపోయాడు. ఆ మాట అందనుకోండి ఇందుకు మోహం తగ్గిపోయాడు, మీరు అర్థమవుతుంది. కొన్ని వీడు ఓడి పట్టుకోలేడు అని అది మాట్లాడి చూసుకుని ఓడగొట్టేశాడు. అది అలా చేసే పరిస్థితి ఏమంటే మన అంతా మనం ఓడగొట్టుకోలేమండి, దెబ్బలన్నీ తగిలేక అప్పుడు ఓడగొట్టుకుంటాం. మనకి ముట్టుదలన్నీ తగిలేకంటే అప్పుడు ఓడగొట్టుకుంటాం, అప్పుడు వరకు ఓడగొట్టుకోండి మనం. ఆ కోళ్ళ మీద ఇంటికి ఆ మాట అందనుకోని కోళ్ళం కోళ్ళ మీద మమకారం పోదం లేదు. ఆ కోళ్ళ మీద మమకారం కోళ్ళ వదిలిన చేసింది అది. ఎన్ని ఉడితే మన చూసే చెల ఎన్ని భగవంతుడు చూసే కోళ్ళని ఎన్ని ఏంటండి. ఈ బొమ్మలని ఈ శరీరాలనే బొమ్మలను అన్ని ఆయన చేతిలో పెట్టుకుని ఎవరండి ఈశ్వరుడు, ఇది ఒక డ్రామా. ఈ శరీరాలన్నీ బొమ్మలను పెట్టుకుని ఈశ్వరుడు తన చేతిలో కంట్రోల్లో పెట్టుకుని ఆడిస్తున్నాడు. ఈ నాటకంలోంచి దేవుడి పని నాటకంలోంచి బయటకు రావాలంటే నువ్వు కాదండి అజ్ఞానం ఉండవు, దేవుడు నువ్వు చేసి దేవుడు అది ఎక్కడ తీసుకెళ్తున్నాడు, సృష్టి ఎక్కడ లేదు అక్కడ తీసుకుపోతున్నాడు. అది భగవాన్ మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారండి, ఎక్కడ దేవుడు లేదు ఎక్కడ సృష్టి లేదు అక్కడ మోసిపోతున్నాడండి. అది అయితే అవగాహన ముఖ్యం ఏంటండి, మీరు సాధన చేసుకోండి ముందు అవగాహన ముఖ్యం. ఆచార్యులు వారండి పొద్దున మొదలుపెడుతూ సాయంత్రానికి ఆర్తి తీసుకొని తెలుసు. అవి భోజనానికి లేట్ అయిపోతానంటే రోజు ఇచ్చిన అన్నాడు కదా అని కూడా. అంటే వాళ్ళు ఎంత దయ్యాల స్వరూపులో చూడండి. అంటే 90% మిమ్మల్ని టీచింగ్లో తీసుకెళ్ళండి, 10% మీరు ఇంటికాడ హోంవర్క్ చేసుకుంటే చాలా.